ప్రియ భగవద్గురులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించిన ఈ చాతుర్మాస్య వ్రత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమస్కందంలో కృష్ణలీలని విచారణ చేస్తూ మనం నిన్నటి రోజున అఘాసుర వధను పూర్తి చేసుకొని బ్రహ్మగర్వభంగం వరకు ఉండేటువంటి కథాభాగంలోకి ప్రయాణం చేస్తున్నాం. నిన్నటి రోజున మనం అఘాసుర వధ అంటే స్వామివారు కొండ చిలువ రూపంలో వచ్చినటువంటి అఘాసురుని ఎలా వధించాడు, ఇది కౌమారంలో జరిగిన లీల. పౌగండం అనే వయస్సులో వాళ్ళు ఇంటి దగ్గర గోపికలు చెప్పడం జరిగింది, గోపాలులు అందరూ కలిసి. దాన్ని మనం ఎలా విచారణ చేయాలనే విషయాన్ని గురించి నిన్నటి రోజున కొద్దిగా మనం ప్రయత్నం చేశాం. ఎప్పుడైతే స్వామివారు చిన్నగా ఒక కొలను చూసి ఆ కొలను దగ్గర ఈ ఆవులు మేపడానికినో అలాగే తమందరూ కూడి చందులు ఆరగించడానికి అనువైన ప్రదేశం ఏది అని స్వామివారు వెతకి ఆ కొలనుకు దగ్గరలో వీరు చందులు ఆరగించడానికి సిద్ధపడ్డారు. ప్రక్కనే పచ్చిక బయలంతా బాగా ఆవులు మేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పచ్చిక బయలు. ఇక్కడైతే మన ఆవులకి మేత దొరుకుతుంది, మనం ఆహారం తీసుకోవడానికి అనువైన ప్రదేశం అని స్వామి నిర్ణయం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి వారితో స్వామి మాట్లాడుతున్నాడు. ఎండను మృతికి ఆకటింబడితి ఇంకేల విలంబింపగా రెండో బాలకులార చల్ది గుడవన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు మీరు త్రావి ఇరువందన్ పచ్చికల్ మేయుచు దండంపై విహరించుచుండగా అమంద ప్రీతిని భక్షించుమే. మిత్రులారా, ఇప్పటికే ఎండలో మృగిపోయారు, ఆకలితో నకనకలాడిపోతున్నారు. ఇక ఆలస్యం దేనికయ్యా, చందులు ఆరగించడానికి అనువైనటువంటి చోటిది కాబట్టి లేగదూడలం అందరూ ఈ కొలంలో నీరు త్రాగుతాయి, ప్రక్కనే ఉన్నటువంటి పచ్చిక బయళ్ళలో స్వేచ్ఛగా విహరిస్తాయి, మనం హాయిగా చందులు ఆరగిద్దామా అని స్వామి ఒక లీల చేశారు. ఎప్పుడైతే కృష్ణుడు అలా అన్నాడో వారందరూ దానికి ఆమోదముద్ర వేశారు. అలాగే కృష్ణుడి మాటే మా అందరి మాట కూడా అన్నట్టుగా అందరూ చందులు ఆరగించడానికి సిద్ధపడ్డారు. ఈ లేగదూడలకు నిర్మలమైనటువంటి నీటిని త్రాగించారు, చక్కగా పచ్చిక బయళ్ళలో వాటిని వదిలిపెట్టారు. నోరు నుంచేటువంటి చందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చిత్తాల నుంచి బయటికి తీశారు. ఎలా కూర్చున్నాడు పరమాత్మ అనే విషయాన్ని చెప్తున్నారు అక్కడ. జలజాంతస్థిత కర్ణికందిరగిరా సంఘంబులై ఉన్న రేకుల చందమున కృష్ణుని తిరగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలులన్ పల్లవములన్ తృణంబులు లతలు చిక్కంబులన్ పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రచటం గోపార్భకు భూవరా. ఋషి మహారాజా, ఓ తామరకు మధ్య ఉన్నటువంటి కర్ణిక చుట్టూ వరుసగా రేకులు ఎలా పరుచుకొని ఉంటాయో అలా స్వామివారు కూర్చున్నారట. అంటే తామర పువ్వుకి ఏది ఆధారం అంటే బొడ్డు ఆధారం. ఆ రేకులు అలా నిలబడి ఉన్నాయంటే కారణం ఆ మధ్యలో ఉండేటువంటి బొడ్డుని ఆశ్రయించి ఉంటాయి. ఎప్పుడైతే ఆ బొడ్డుకి ఉండేటువంటి బంధం విడిపోతుందో ఆ రేకులు వాటంతటవి రాలిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మతో సంబంధం అనేది ఎలా ఉండాలనే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక మధ్యలో స్వామివారు కూర్చొని చుట్టూ కూర్చున్నారనుకోండి, అది ఎవరికి వారికే స్వామి తమనే చూస్తున్నాడు, తమనే భావిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు భాగవతంలో అంటే, పరమాత్మ ఎవరి వైపు చూసినా అది ఆనందమే. ఒకరిలో మనం కోరుకునేది ఏమిటి అంటే, లోకంలో నా ఒక్కడికే మంచి జరగాలి, నా కుటుంబమే బాగుండాలి. దీన్ని ఏమంటారు అంటే స్వార్థభక్తి. భక్తి అని పైకి మనం చెప్పుకున్నా దానిలో స్వార్థం కూడి ఉంటుంది. స్వార్థరహితమైనటువంటి భక్తి ఎలా ఉంటుందంటే, అది ఎవరికి తమ పరమాత్మ లభించినా అది అందరూ పొందేటువంటి ఆనందంగా స్వీకరిస్తారు, ఏది గోపాలు స్వీకరించినట్టుగా. అలాగే ఇక్కడ కూడా స్వామివారు తామరపు మధ్యలో ఉన్నటువంటి కర్ణిక చుట్టూ ఎలా వరుసగా రేకులు పరుచుకొని ఉంటాయో అలాగే కృష్ణుడు కూడా కర్ణికలాగా మధ్య కూర్చున్నాడు. ఈ గోపబాలులందరూ చుట్టూ రేకుల్లాగా సర్దుకొని కూర్చున్నారు, అందరూ కృష్ణునే చూస్తున్నారు. వారికి ప్రత్యేకించి కంచాలు ఉన్నాయా అంటే, కంచాలేం లేవు, విశాలమైనటువంటి రాతి పలకలు, లేత తామరాకులు, వెడల్పైనటువంటి గడ్డిపోచలు, తీగలు, పొడగాటి పొన్నపూలు, ఇలా పువ్వులతో అల్లినటువంటి చదరలు, తోడు తెచ్చుకున్నటువంటి చిక్కాలు, చెట్లకుండేటువంటి ఆకులు, వీటిని కంచాలుగా ఉపయోగించుకొని గోపాల బాలకులు చక్కగా చందులు ఆరగించారు. అంటే మనకు భగవంతుడు కూడా ఏం నేర్పుతున్నాడు అంటే, దొరికిన దానితో తృప్తిపడడం ఎలాగ. మనకు భాగవతంలో ఒక పద్యం ఉంటుంది, కమనీయ భూమి భాగములు లేకున్నవే పడిగి ఉండటకు దూది పరుపులేల, వాల్కాలజీన కుశావడులు లేకున్నవే కట్టుదూకూల సంగంబులేల.
కొనకు నివసింప గుహలు లేకున్నవే ప్రాసౌద సౌదాది పటల మేర, సహజంబులకు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేర, ఫలరసాదులు గురియవే పాదుపములు స్వాదు జలముండవే సకల నదులు పొసక భిక్షంబు వెట్టరే పుణ్యసతులు ధన మధాంధుల కొలువేల తాపసులకు. ఇది భాగవతంలో పద్యం. అంటే మానవుడు లోకంలో ఎవరైనా దుర్మార్గపు పని చేస్తే ఏమయ్యా ఈ పనికి ఎందుకు పూనుకున్నామంటే వాళ్ళు మాట్లాడే మాట ఏమిటంటే నాకు తినడానికి లేక చేశానండి అని కొంతమంది అంటారు. పొట్టగడవగా చేశాననేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అక్కడ భాగవతంలో ఏం చెప్పారంటే ఇది నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. ఎందుకంటే భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూని పరుపులేలా. చూడండి, మనం ఒకళ్ళ నేల మీద శయనించినటువంటి వాడికి ఏ ఇబ్బంది లేదు. మహాత్ములు అందరూ మనకేం చెప్తారంటే ఎత్తు మీద ఉన్నవాడికి కింద పడతారనే భయం ఉంటుందే కానీ క్రింద ఉన్నవాడికి భయం లేదు. అక్కడ మంచం మీద ఉన్నటువంటి వాడికి భయం కింద పడిపోతానేమో. నేల మీద పడుతున్న వాడికి భయం ఉంటుందా? నేల మీద పడుతున్న వాడికి భయం లేదు అక్కడ. కారణం ఏమిటి? వాడు భయరహితమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక కోరికే కదా అని అవకాశం ఇవ్వడం మొదలు పెట్టామో ఆ కోరికకి తోడు ఆశ మొదలవుతుంది. ఆ ఆశ చిలువలు పలుగులుగా మారి ఎవరైనా ఆశ తీరడానికి అడ్డుపడితే అది క్రోధంగా మారిపోతుంది. దాన్నే మనకు భగవద్గీతలో ధ్యాయతో విషయాన్ని సహా సంగస్థేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాక్రోధో విజాయతే. ఇక్కడ గోపాలులు ఎలాంటి వారంటే ఎవరికి ఏది లభించినా అందరూ పంచుకునేవారు. ఒకరికి లభించిన దాన్ని చూసి వారు సంతోషించేవారే తప్ప మాకు లేదేని ఇచ్చేవారు కాదు. ఇలాంటి వారికే పరమాత్మ లభ్యమవుతాడు. అంటే భగవంతుడు వారికి మాత్రమే లభ్యం అవడంలో ఉండే ఆంతర్యం ఏమిటంటే ముందు వారి లోపల ఉండేటువంటి ద్వైత భావనని వాడు తీసేశారు. పరమాత్మ ఎవరికి దొరికినా అది ఆనందమే. భాగవతంలో స్వామివారు లీలలు చేస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో శరద నవరాత్రులు అంటే ఆ రాత్రులు వేళలో శరదృతువులో వచ్చేటువంటి వెన్నెల్లో స్వామి రాసక్రీడ చేస్తారు. ఆ రాసక్రీడలో గోపబాలికలందరూ ఈ గోపభామలందరూ స్వామివారిని వెతకడానికి వెడతారు. అక్కడ స్వామివారి వెతుకుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని అడుగులు కనిపిస్తాయి. అలా కనిపిస్తాయి, రెండేమో పరమాత్మ అడుగులు, రెండేమో వేరే వారి అడుగులు. అవి చూడగానే వారు ఏమనుకుంటారు? పరమాత్మ ఎవరికో లభ్యమయ్యారనే ఈర్ష్య కాదు వారికి. ఎవరో ఒకరు భగవంతుడికి లభ్యమయ్యారు, భగవంతుడు లభ్యమయ్యాడనేటువంటి ఆనందం. దాంతో వారు ముందుకు వెడుతూ ఉంటే అక్కడ నాలుగు పాదాలు రెండు పాదాలు అయ్యాయి. ఆ రెండు పాదాలు కాస్త లోతుకు దిగి ఉండడంతో వాళ్ళు అనుకున్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ తోడు వచ్చిన గోపభామ నేను నడవలేకపోతున్నాను అని కృష్ణుడితో అనుంటుంది. అందువల్ల కృష్ణుడు ఆవిడని చేతుల్లోకి తీసుకొని ఆవిడ బరువుని కూడా తాను మోస్తూ ముందుకు వెళ్ళాడు. అంతవరకు అర్థమవుతుంది వారికి. అయ్యో కృష్ణ సాహచర్యం పొందిన ఆవిడ ఎంత గొప్పవారు అనుకుంటూ ముందుకెళ్ళేటప్పటికీ ఆవిడ ఏడుస్తూ కనబడుతుంది. ఏమా కృష్ణ సాహచర్యంలో నీకు దుఃఖం ఎందుకు కలిగింది అని అడిగితే అప్పుడు ఆవిడంటోంది, నాతో పాటు కృష్ణయ్య వచ్చాడు, నేను కాస్త నా శరీరం అలసిపోయేటప్పటికీ నన్ను సేవ తీర్చడానికి తన చేతులతో ఎత్తుకున్నాడు, కొంత దూరం వెళ్ళేటప్పటికి నాకే పరమాత్మ లభించాడు కదా అని అహం నాలో తలెత్తేటప్పటికీ పరమాత్మ నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని ఆవిడ సమాధానం చెప్తుంది. అంటే గోపబాలుడికి తమకు లభించినటువంటి పెన్నిది అందరికీ లభించాలి. ఒకవేళ తమకు లభించకపోయినా వారిలో ఎవరికి లభించినా అది భగవంత సహచర్యం అనేటువంటిది ఆనందాన్ని కలిగింపజేస్తుంది అనేటువంటి స్పృహ. అంటే భాగవతుడు అంటే అర్థం ఏమిటంటే ఈర్ష్య లేనివాడు, అసూయ లేనివాడు, ద్వైత బుద్ధి లేనివాడు. ఇటువంటి లక్షణం కలగడం భాగవత లక్షణం. అలాగే ఇక్కడ కూడా వారు తెచ్చుకున్నటువంటి పదార్థాలు ఖరీదైన ఉండొచ్చు, కానీ తక్కువతో వారు ఆకుల్నే ఒక పాత్రలుగా ఉపయోగించి ఉండొచ్చు, కానీ ఎవరికి కూడా ఒకరికి ఉన్నదని ఒకరికి లేదనేటువంటి ఈ భావన అయితే లేదు. అంటే ఆలయము అంటారండి, ఎక్కడికి వెళ్ళారు మీరు అంటే ఆలయానికి వెళ్ళాము అంటారు. అసలు ఆలయం అంటే అర్థం ఏంటి? అసమానంతరం ఆలయం. ఎక్కడైతే పేద ధనిక వీరు వారు, వారు కలిగిన వారు వీరు లేని వారు అనేటువంటి తారతమ్యాలు లేకుండా భగవంతుడి సన్నిధిలో ఏకత్వాన్ని అనుభవించగలుగుతామో అది ఆలయం. ఇంకా చెప్పాలంటే అందరినీ లయం చేసుకునేటువంటి చోట. అంటే అక్కడికి వెళ్ళేటప్పటికీ నేను ధనవంతుడినని ధనవంతుడు మర్చిపోవాలి, నేను పేదవాడిని అనేటువంటి భావన పేదవాడు మర్చిపోతాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమిటి భావన కలుగుతుందంటే నేను భగవంతుడికి దాసానుదాసుని అనేటువంటి భావన కలగాలి. కలగకపోతే ఎక్కడ కూడా వెళ్ళి మనం దర్పమే చూపించామనుకోండి, ఓ దేవాలయానికి వెళ్ళినా లేకపోతే ఒక మహాత్ముల సన్నిధానానికి వెళ్ళినా, నాని ఇంత కలిగిన వాడిని, నేను ఇంత గొప్ప ఆస్తి ఉన్నవాడిని నేను దర్పం చూపించామనుకోండి, ఆ భక్తిలో ఉండేటువంటి ఆనందాన్ని మనం అనుభవించలేకపోతాం. వెడితే వెళ్ళి ఉండవచ్చుగా ఆలయానికి, మహాత్ముల సన్నిధి దగ్గరికి వెడితే వెళ్ళి ఉండవచ్చుగా, కానీ ఆనందం అనుభవించాలంటే నీలో ద్వైతము రహితం కావాలి. కాబట్టి అక్కడ అందరూ కృష్ణతత్వాన్ని అనుభవిస్తున్నారు. ఎలాగా ఇక్కడ స్వామివారు చక్కగా వీళ్ళందరూ తెచ్చుకున్నటువంటి చిక్కాలు, చెట్లు, ఆకులు వీటన్నింటినీ కంచాలుగా ఉపయోగించుకొని స్వామివారి ప్రసాదాన్ని మేము స్వీకరిస్తున్నాం అనే భావనే ప్రతి వారిలో ఉంది తప్ప అక్కడ పదార్థంలో హెచ్చు తగ్గులు లేవు, వాళ్ళు పట్టుకున్న పాత్రలో హెచ్చు తగ్గులు లేవు. మాటి మాటికి బ్రేలు ముడిచి ఊరించుచు ఊరగాయలు తినుచుండు నొక్కన్ ఒక్కని కంచములోని వదసి చెయ్యన మృంగి చూడు లేదనచు నోరు చూపు నొక్క ఏడు రాగ్గుర చల్దులెనమి బన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచు నొక్క ఇన్ని ఉండగ పంచి ఇచ్చుట నిచ్చని తన మనసు బంతెన గుండులాడునొకడు కృష్ణ చూడు మనసుకి కురించి పరుమ్రోల మేలి పక్ష రాసి మెసుగునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొకడు ముచ్చటాడునొకడు మరియు నొకడు. ఇక్కడ అందరూ భగవంతుడి సన్నిధానంలో ఉన్న ఈ వేళ మధ్యలో ముక్కలు ఇరికించుకొని మాటిమాటికి ప్రక్కవారిని ఊరిస్తూ తింటున్నాడు ఒక గొప్ప బాలకుడు. మరొకడు ప్రక్కవాని కంచంలోది గభాలు లాక్కొని మృంగేసి వాడు చూసేటప్పటికీ చూడు ఏమీ లేదే అని ఖాళీ నోరు చూపిస్తున్నాడు అక్కడ. ఇంకొకడు పందెం వేసి ఐదు ఆరుగురు తినేటువంటి ఆ చల్లి నోట కూరుకొని కూరుకొని తింటున్నాడు అక్కడ. ఒరే ఇన్ని పదార్థాలున్నాయి, స్నేహం అంటే ఒకరికొకరికి పంచి ఇవ్వాలట్రా అంటూ ఒక్కొక్కరి కంచంలోది ఇంకొకరు తీసుకుంటూ బంతెన గూళ్ళు ఆడుతున్నాడు ఇంకొకడు. ఒరే కృష్ణుడు చూడు ఎలా నవ్వుతున్నాడో అంటూ మాయ చేసి మిత్రుడి ముందున్న మధుర పదార్థాలు తినేస్తున్నాడు ఒకడు. ఒకరు నవ్వుతున్నారు, మరొకడు తాను నవ్వకుండా ముందున్న వాడిని నవ్విస్తున్నాడు, ఇంకొకడు ముచ్చటలు చెప్తున్నాడు, వేరొకడు అవి వింటూ మెరిసిపోతున్నారు. ఇలా వాళ్ళందరితో కూడి చందులు ఆరగిస్తున్నాడు. కడుపున దిండుగా గట్టిన వలువలో లలిత వంశనాలంబు జరపి విమల శృంగంబును వేత్రదండమ్మును జారి రానీకడా చంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్లి ముద్ద డాపలి చేత మునయనునిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ సందుల ఎందు విలయనిరికి సంగడీల నడుమ చక్కగా గుచ్చుండి నర్మ భాషణముల నగమ నిరపి యాగభోక్త కృష్ణుడు అమరులు విరగంద శైశబొంపు మెరసి చల్లి గుడిచెన్. పరీక్ష మహారాజా, కృష్ణుడు నడుము చుట్టూ ఓ దట్టి కట్టుకున్నాడు, అంటే జారిపోకుండా చక్కగా తన వేణువుని ఏటవాలుగా ఆ దట్టిలో దూర్చుకున్నాడు. కొమ్ముకూర ఒకటి చేత పట్టుకున్నాడు, చేతి కర్ర ఒకటి చేత పట్టుకున్నాడు. ఈ రెంటిని జారిపోవకుండా ఎడమ చంకలో ఇరికించి పట్టుకున్నాడు. మీగడ పెరుగుతో కలిసిన చద్ది ముద్ద ఎడమ చేతిలో పట్టుకున్నాడు. ఇంటి వద్ద అల్లరి చేసి కొసరి కొసరి కట్టించుకుని వచ్చిన ఊరగాయ ముక్కల్ని కుడి చేతి వేళ్ల సందులో ఇరికించి పట్టుకున్నాడు. స్నేహితులకు సరిగా నట్ట నడుమ కూర్చొని ఉన్న స్వామి చెలోక్తులతో అందరినీ నవ్విస్తున్నాడు. సర్వయజ్ఞాలలో యజ్ఞఫలాన్ని భుజించే నారాయణుడు కదా ఆయన. అటువంటి వాడు బాల్యక్రీడలతో చెలరేగుచలా కూర్చుండి చందులు ఆరగిస్తుంటే ఆ దేవతలందరూ నివ్వెరపోయి నోరు తెరుచుకొని చూస్తున్నారు అన్నాడు పోతనామాత్యులు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇంత వివరంగా పోతనామాత్యులు వారు ఎందుకు ఈ పద్యాన్ని వివరించవలసి వచ్చిందంటే సరిగా సంవత్సరం తరువాత కూడా ఇదే ఊరగాయలు మళ్ళీ వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇదే ముద్ద, పరమాత్మ ఏ ముద్దనైతే పెట్టుకుని ఇప్పుడు తన చేతిలో చూపిస్తున్నాడో ఏ కొమ్ముగూరని ఏ చేతికర్రని స్వామివారు ఈ ఎడమ చంకలో ఇరికించి పట్టుకున్నాడు. అదే చేత్తో ఒక మీగడ కలిపినటువంటి ముద్దని అరచేతులు ఎలా పట్టుకున్నాడు, అలాగే ఈ చేతిలో ఈ పచ్చడి ముక్కలు ఏవైతే ఉన్నాయో ఊరగాయ ముక్కలు దాన్ని ఎలా ఇరికించుకున్నాడు, వీళ్ళందరితో ఎలా ముచ్చట చెప్తున్నాడు, వీళ్ళందరి పదార్థాలు కూడా ఓ సంవత్సరం పాటు చెడకుండా చేశాడు పరమాత్మ. అండి మనం ఒక మధురమైన పదార్థం చేసుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టకుండా రెండు రోజులు బయట పెట్టామండి, దాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఆవకాయ ఉంది, ఆవకాయని మనం ఒక గిన్నెలోకి తీసి దాన్ని బహిరంగ ప్రదేశంలో రెండు రోజులు అలా ఉంచామనుకోండి, కాస్త తడి ప్రదేశంలో చేతులు ఆ తడి అవి తగిలే చోట పెట్టామనుకోండి, వెంటనే ఏమొచ్చేస్తుంది అక్కడ పైన ఓ రకమైనటువంటి బూజు పట్టేస్తుంది దానిపైన కదా. ఇప్పుడు ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పాటు చెడకుండా చేశాడు పరమాత్మ. ఇంకోటి ఏంటంటే తన చేతిలో పదార్థం అంటే పరమాత్మ కాబట్టి ఆయన చేతిలో పదార్థం చెడలేదు కదా అని మనం సరిపెట్టుకోవచ్చు. ఏమంటే సంవత్సరం తర్వాత కూడా కృష్ణుడి అరచేతిలో ఈ చల్లి ముద్ద అలాగే ఉంది అని మనం చెప్పుకున్నాం అనుకోండి, మనం ఏమంటాం, ఏమండి ఆయన పరమాత్మ కదా, ఆయన చేతిలో వస్తువు చెడదు అని చెప్పి సమాధానం వస్తుంది. మరి ఇక్కడ ఈ గోపాలులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ముక్కలు కూడా చెడలేదే. అంటే అర్థమేమిటి? పరమాత్మని ఆశ్రయించి ఉన్నవాడి పదార్థము చెడదు, వాడి యొక్క ఉన్నత తత్వము చెడదు. భగవంతుని ఆశ్రయిస్తే ఉండేటువంటి లాభం ఏమిటి అంటే, మామూలుగా మన దృష్టి అంతా ఎక్కడుంటుందంటే పదార్థం మీద పారవేసుకుంటాం. ఏమండి, బాగా రుచికరమైనటువంటి పదార్థం దొరికింది అనుకోండి, మరలా ఇది ఎప్పుడు పెడతారో, ఇది ఎప్పుడు నేను మళ్ళీ స్వీకరిస్తానో, లేకపోతే మళ్ళీ ఆ పదార్థాన్ని గుర్తుపెట్టుకొని ఎవరి చేతనో కబురు పెట్టి తెప్పించుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా ప్రపంచంలో. కానీ ఒక సంవత్సరం తరువాత కూడా పదార్థం చెడకుండా అలా పెట్టాడంటే పరమాత్మను ఆశ్రయించిన జీవుడికి ఎటువంటి ఉన్నతి కలుగుతుందో మనల్ని గుర్తించమంటున్నాడు. అందుకని ఇంత విశేషంగా ఆయన రూపాన్ని ఇక్కడ వర్ణించి చెప్తున్నాడు. ఇలాగా కృష్ణ సహితులైనటువంటి గోపకుమారులు చక్కగా చల్లులు ఆరగిస్తున్నారు, ఈ లేగదూడలు పచ్చికమేస్తున్నాయి, ఇలా పచ్చికలు ఉన్నటువంటి గుబురులోకి చొరబడుతున్నాయి. ఆ చొరబడి దొంగ మేతలు వేస్తున్నాయి. అంటే బాగా పచ్చికుంటే మనం ఏమంటామండి, లోకంలో బాగా మేత దొరకని రోజుల్లో ఈ ఆవులకు కానీ అక్కడ ఉండేటువంటి వాటికి కానీ గడ్డి తెచ్చి వేసామనుకోండి, అవి బాగా ఎప్పుడెప్పుడు మాకు మేత వేస్తారా అని ఆ బాగా తింటాయి. బాగా పచ్చిక దొరికే రోజుల్లో మోపులు తెచ్చి దాన్ని ముందర పడేస్తే అదే పచ్చిగడ్డిని కాళ్ళ కింద తొక్కేసి పక్కగా వేసుకొని పడుకుంటాయి. అప్పుడు మనమేమనుకుంటాం, దీనికి మేత ఇంత ఎక్కువగా వేసేటప్పటికీ ఇది ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఈ మేత చాలా చక్కగా ఉండేటప్పటికీ ఈ పై పైన తింటూ అలాగా లోపలికి వెళ్ళిపోయి దొంగ మేత అంటే ఆ రుచికరమైన పదార్థాన్ని తింటూ వెళుతున్నాయి పశువులు, లోపలికి వెళ్ళిపోతున్నాయి. వెంటనే ఈ గోప బాలకులు వీళ్ళ భోజనాల్లో నిమగ్నమయ్యారు, గోవులు వాటి మేతలో నిమగ్నమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత గోవుల సంగతి గుర్తుకొచ్చింది వీరికి, వెంటనే ఆ వైపు చూశారు, అక్కడ గోవులు కనిపించలేదు. వెంటనే తత్తరపాటుతో మేము గోవుని చూడడానికి వెళ్ళాలన్నట్టుగా అక్కడి నుంచి వాడు బయలుదేరబోతుంటే కృష్ణుడు అన్నాడు, మీరందరూ ఇక్కడే ఉండండి. వినుడో బాలకులారా, వినండి వీరందరూ, క్రేపులు అటవీ వీధిన్ మహాదూరముంజనియన్. ఈ క్రేపులు అంటే ఈ ఏగదూడలు అటవీ మార్గంబులు అంటే అటవీ వీధి, ఈ అడవిలో మహాదూరముంజనియన్. మహాదూరము అనే పదం ఇవన్నీ బ్రహ్మస్థానానికి వెళ్ళిపోయాయనే విషయం చెప్పేస్తున్నాడు. అక్కడే కాస్త అంతరార్థంగా మాట్లాడాడు ఇక్కడ కృష్ణయ్య. ఏం చెప్పాడు ఆయన, మహాదూరముంజనియన్, చాలా దూరం వెళ్ళిపోయాయి. కోమల ఘాస కాదన అతోత్సాహంబుతో ఎందు పోయెనో ఏమయ్యేనో, క్రూర జంతువులచే ఏ ఆపదం పొందెనో, కని తెత్తున్ కుడుగుడు చల్ది కొరతల్గాకండ మీరందరూ. స్వామి చెప్తున్నాడు, ఏమయ్యా మన లేగదుడలు ఈ పచ్చిక మేస్తూ ఉత్సాహంతో ముందుకెళ్ళిపోయాయి, ఎక్కడికి వెళ్ళిపోయాయో, ఏమైపోయాయో, ఏ క్రూర జంతువుకైనా చిక్కి ఆపదలో పడ్డాయో నేను వెతక తెస్తాను, మీరు కంగారు పడకుండా చల్లులు ఆరగిస్తూ ఉండండి అని చెప్పి చక్కగా స్వామి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు, కర్ణాలంబిత కాక పక్షములతో క్రైవేయ హారాళితో స్వర్ణప్రాజిత వేత్రదండకముతో సర్పించధామంబుతో పూర్ణోత్సాహముతో దృక్తన్న కబలోత్పుల్లాబ్జహస్తంబుతో ధూర్ణత్వంబునేక లేగదుకై ధూరాటవీ వీధికిన్. స్వామి ఎలా వెళ్ళాడనే విషయాన్ని చెప్పారు. ఈ విధంగా స్వామివారి కృష్ణుని బయలుదేరాడు. వాస్తవానికి చెప్పాలంటే ఈ పద్యము ఇక్కడ ఉన్నటువంటి పద్యంలో ఉండేటువంటి సమాంతరమైనటువంటి శ్లోకాన్ని విని శుకయోగీంద్రుడు భాగవతం దగ్గరికి వచ్చాడు. అంటే శుకయోగీంద్రుల వారు, నాకు ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా 16 వయస్సులో బాగా గిరిజాల జుట్టు వంటి జుట్టు కలిగి ఒంటి మీద వస్త్రం లేకుండా అలా వెళ్ళిపోయాడు ఆయన. మొట్టమొదటి స్కందంలో వస్తుంది అక్కడ. అలా వెళుతున్నటువంటి ఆయనని తీసుకురావడానికి వ్యాసుడు బయలుదేరి వెళ్ళాడు. అయితే వ్యాసుడు పిలుపుకు లొంగక పుత్ర వ్యామోహం చెందిన వ్యాసుడి వ్యాకులతను చూచి అక్కడ ఉన్నటువంటి 4 శిష్యులు ఎవరైతే ఉన్నాడో, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని, వీళ్ళ 4 కూడా ఆయనని ఊరడించారు వ్యాసుణ్ణి. ఎందుకే అంత దుఃఖపడతావంటే, మా పిల్లాడిని నేనేదో నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది, వాడు ఏదో ఉద్ధరిస్తానని కాదయ్యా, అద్భుతమైన భాగవత గ్రంథాన్ని 18,000 శ్లోకాలతో నేను నిర్మాణం చేశాను, ఈ భాగవతాన్ని ప్రచారం చేయడానికి కదా నా పిల్లాడిని అట్టుపెట్టాను, వీడు ఆ భాగవతం ప్రచారం చేయకుండా అలా వెళ్ళిపోతున్నాడే అంటే, వెంటనే వాళ్ళు అన్నారు, ఆ భాగవతం ఏదో మాకు చెప్పండి, మీ పిల్లాడిని తీసుకొస్తామన్నారు. వెంటనే వాళ్లకు వినిపించాడు ఈ 18,000 శ్లోకాల భాగవతం. వీళ్ళు అక్కడ అడవిలోకి వెళ్ళి పెద్ద పెద్దగా ఈ భాగవతంలో శ్లోకాలన్నీ చదువుతున్నారు. అప్పుడు ఈ శ్లోకాన్ని వినిపించారండి శుకయోగీంద్రుల వారికి. ఎలా ఉన్నాడు స్వామివారు అంటే, బాగా మనకు మనస్సు హత్తుకోవాలంటే ఓ సాకార రూపం కావాలి. ముందు చిత్తము శుద్ధము కాకపోతే మనకు మనస్సులో భగవంతుడు. ఇప్పుడు చూడండి, భగవద్గీతలో స్వామి ఉపమానం చెప్పాడు, మలినమైనటువంటి అర్థము చేత ప్రతిబింబము ఎలా కనబడదో, మురికి చేత చుట్టబడినటువంటి అద్దము చేత ప్రతిబింబం ఎలా కనబడదో, మాయతో ఆవరింపబడిన వాడికి భగవద్ దర్శనం కూడా అదే దుర్లభమని కదా పరమాత్మ చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా చక్కగా స్వామివారు ముందు మనకి కర్మతోటి మన చిత్తం శుద్ధి కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా మనం చూడలేం. ముందు చిత్తం శుద్ధం కావాలి. అద్దం మీద మురికి తొలగితే ప్రతిబింబం ఎలా కనబడుతుందో, చిత్తం శుద్ధమైతేనే పరమాత్మ సాక్షాత్కారం మనకు ఉన్నది ఉన్నట్టుగా కనబడుతుంది. అలాగే కర్మ, మన కర్మ సత్కర్మల చేత చిత్తం శుద్ధి అవుతుంది. అందువల్ల సాకారాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏమండి మీరు ఇంకా చిత్రపటాల దగ్గరే ఉన్నారా, విగ్రహాల దగ్గరే ఉన్నారా, మేము చాలా ఎత్తుకెదిగిపోయామండి, ప్రపంచంలో చాలా మాటలు వింటూ ఉంటాం. అసలు అన్నింటికంటే ముందర మన చిత్తం శుద్ధమైందా లేదా, చిత్తం శుద్ధం కాకుండా మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అందుకని ఇక్కడ ఒక సాకార రూపాన్ని వర్ణించారు. కర్ణాలంబిత కాక పక్షములతో క్రైవేయహారాలితో జులపాల వంటి జుట్టు చెవుల వరకు వేలాడుతుందని ఒక అద్భుతమైన రూపాన్ని చిత్రీకరింపజేశాడు మనకు శుకయోగిందుల వారు. అంటే ఒక అద్భుతమైనటువంటి కేశ సౌందర్యం, భగవంతుడి యొక్క సౌందర్యం. మెడలో హారాలు మెరుస్తున్నాయి. ఒకసారి కళ్ళు మూసుకొని మనం భగవత్తత్వాన్ని ఇలాంటి శ్లోకాలతో విచారణ చేశామనుకోండి, ఆ రూపం మనకి అవగతం అవుతుంది. అవగతమైందంటే పరమాత్మ నిలిచిపోతాడు. ఒకసారి అండి భాగవతంలో ఒక ఆయన ఇవే శ్లోకాల్ని, ఇటువంటి వాటినే తన ఇంట్లో కూర్చొని తన పెద్ద తన పిల్లలతో తన ఇంటి ఆవిడతో చెప్తున్నాడు. అయితే వీళ్ళ ఇంట్లో ఏదో గొప్ప వస్తువులు ఉన్నాయేమో దోచుకుపోదామని ఒక దొంగోడు చేరు. వీళ్ళందరూ భాగవతానికి ఒక గది ఎంచుకున్నారు. కృష్ణ పరమాత్మ ఒక మూర్తి, అక్కడ భాగవత గ్రంథం, చక్కగా అక్కడ వాళ్ళు భాగవత శ్రవణం చేస్తారు. ఈ ప్రక్కన కొద్దిగా యువతలుగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు, అన్నాలు తినడం, స్నానపానాలు చేసుకోవడం, ఇతరితరమైనటువంటి వాటికి ప్రక్క వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ లోపల ఆ గదిలోకి వెళ్ళక ముందర వీడు అనుకున్నాడు, పూజ గదిలో కాస్త విలువైన సామాగ్రి ఉంటుంది కదండి, ఎవరికి ఏమున్నా లేకపోయినా కనీసం భగవంతుడికైనా ఒక ఉన్నతమైనటువంటి వస్తువులతో అలంకారం చేసుకుంటారు కదా. అందుకని వీడు ఏం చేశాడు, పూజ గదిలోకి వెళ్ళాడు. ఆ పూజ గదిలోకి వెళ్ళగానే లోపల శబ్దమైంది. వీళ్ళందరూ ఆ పూజ గదిలోకి వస్తున్నారు భాగవతం వినడానికి. వెంటనే వీడు ఆ పైన ఉన్నటువంటి అటకెక్కాడు, అటకెక్కి కూర్చున్నాడు. కూర్చొని అసలు వీళ్ళందరూ నన్ను పట్టుబడితే ఏం చేస్తారో అని గడగడ వణుకుతూ కూర్చుంటే ఈయన రాగానే భాగవతంలో కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయం కండే చముక్తావణిం గోప శ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని కృష్ణ కర్ణామృతంలో శ్లోకం ఉంది కదా, దాన్ని ప్రారంభంలో ధ్యాన శ్లోకంగా చెప్పేటప్పటికీ దానికి అర్థం చెప్తున్నాడు ఆయన. ఓ పిల్లాడు కస్తూరి తిలకం పెట్టుకున్నాడు, చక్కగా ఏది ఆ అందమైనటువంటి హారాలతో విరాజిల్లుతున్నాడు. స్వామివారు ముక్కుకు అందమైనటువంటి ముఖ ముత్యపుతో కూడినటువంటి ముక్కు పుడక బులాకి కూడా తగిలించుకుని ఉన్నాడు. చక్కగా హారాలతో విరాజిల్లుతున్నాడు. అంత బంగారు హారాలతో ఉన్నటువంటి స్వామి గోపస్త్రీ పరివేష్టితో అని చెప్పేశాడు. వెంటనే ఈయనకు ఆశ కలిగింది. ఏమంటే కాస్త బలవంతుడి దగ్గరికి వెళ్ళి బంగారం దోచుకురమ్మంటే కష్టం, కానీ పిల్లవాడు అది ఆడవాళ్ళ మధ్య ఉన్నటువంటి వాడు, అలాంటి వాడి మధ్యకి వెళ్ళి తేలిగ్గా మనం దొంగతనం చేయొచ్చు కదా. వెంటనే ఆ ఎదురుగా వాడు ధైర్యం చేసి ఎదురుగా దూకి కత్తి చూపించాడు. అబ్బాయిని నేను చేయను, నాకు నువ్వేమీ అపకారం చేయలేదు, ఉపకారమే చేస్తున్నావు. ఇంతకీ నువ్వు చెప్పినటువంటి పద్యంలో వాడు ఎక్కడుంటాడు, వాడు చిరునామా ఎక్కడ, వాడి గురించి చెప్పు, నేను వదిలేస్తాను. ఇప్పుడు ఈయనకి లేనిపోయిన తంటా వచ్చి పడింది. వెంటనే అన్నాడు, ఆయన రేపల్లెలో ఉంటాడు, బృందావనంలో ఉంటాడు అని చెప్పగానే వెంటనే ఈయన మీద నమ్మకంతో ఆయన బయలుదేరి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ఇప్పుడు ఇంత విశ్వాసంతో వస్తున్న వాడి కోసం ఒక బృందావనాన్ని సృష్టించాడు పరమాత్మ. మళ్ళీ యశోదమ్మ, గోపబాలులు, గోపికలు, గోపాలులు, గోవులు, ఆవుల మందలు, నందుడు, మళ్ళీ ఒక గోకులం అనేది వచ్చేసింది. వెంటనే అక్కడ స్వామివారు అంటున్నారు యశోదమ్మతో, అమ్మ చక్కగా కస్తూరి తిలకం పెట్టమ్మా అన్నాడు. కస్తూరి తిలకం పెట్టింది వాళ్ళమ్మ. రోజు నగలొద్దనేవాడు పరమాత్మ, ఇన్నెందుకమ్మా, నేను ఆవులు వెంట కదా పెడుతున్నాను, బంగారం అంతా ఎందుకనేవాడు. ఈరోజున అన్నీ అడిగి మరీ ధరింపజేపించుకుంటున్నాడు వాళ్ళ అమ్మ చేత, యశోదమ్మ చేత. ఆహారం పెట్టమ్మా, వైజయంతి మాలవయ్యమ్మ, చక్కగా ఇవో ఇక్కడ ఉన్నటువంటి నా బంగారం అంతా కూడా ఇవ్వమ్మా అంటే యశోదమ్మ అడిగింది, ఏమరా రోజు ఇలా అలంకరించుకోమంటే కాదంటావు, ఈరోజున ఎందుకని అలంకరించుకుంటున్నావు అంటే, నాకు ఒక భక్తుడు వస్తున్నాడు, ఒక స్నేహితుడు, నేను వాడితో మా అమ్మ నన్ను ఇంత అలంకరణ చేసి ఇంత బాగా చూసుకుంటుందంటే వాడు నమ్మడం లేదు, అందువల్ల నాకు ఇన్ని అలంకరణ చేయాల్సిందే. వెంటనే మొత్తం అలంకరణ చేయించారు స్వామివారికి. చేయించుకుని వెడితే వీడు బాగా మిట్టమ ధ్యానం అయింది గోకులను చేరుకునేటప్పటికి. ఈ లోపల స్వామివారు అడవికి వెళ్ళిపోయారు. సాయంత్రం కాగానే అన్ని గోవుల్ని మరలిస్తున్నాడు స్వామివారు. అతడు చెప్పాడు ఆయన గోవులు మేపుతూ ఉంటాడు, ఆయన మళ్ళీ తిరిగి సాయంకాలం వేళలో వస్తాడు అనేటప్పటికీ వచ్చేది ఈ త్రోవనే కదా అని ఆ వచ్చినటువంటి వాడు ఆ ఊరికి మొదట్లో ఉన్నటువంటి పెద్ద చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఈ గోధుడు కనపడుతుంది ఆయనకి, గోవుల కాలి గిట్టల నుండి లేగినటువంటి దుమ్ము కనపడుతుంది. వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అని అనుకున్నాడు. ఈ లోపల ముందుగా మందలో ఉన్నటువంటి గోవులు, అలాగే మందలో ఉన్నటువంటి పిల్లలు, అలాగే తన అన్నగారు బలరాముడు వీళ్ళందరూ దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ చెట్టుని. అయితే కావాలనే పరమాత్మ వెనకగా కాస్త ఆటాడుతున్నవాడిలాగా, ఏదో మైమరిచి ఉన్నవాడిలాగా వస్తున్నాడు. ఎప్పుడైతే ఒంటరిగా కనబడ్డాడో ఎదురుగా దుమికాడు ఈ దొంగవాడు. దుమికి ఏమో అవన్నీ ఇచ్చేయి అంటే ఆయనకి ఏం కావాలి మొత్తం ఇచ్చేస్తున్నాడు. మొత్తం అతడు చెప్పినట్టే ఉన్నాడా లేదా, సాకారంగా ఏ పద్యం అయితే తను విన్నాడో అవంతా అలంకారం ఉందా లేదా అని చూస్తున్నాడు. అన్నీ ఉన్నాయి, మొత్తం కట్టేశాడు. మరి కట్టుకోవడానికి వస్త్రం కావాలి కదా, అలా పెట్టేశాడు. వస్త్రం ఎక్కడుంది, స్వామివారి పైన ఉన్నటువంటి ఆ పైన ఉత్తరీయమే తీసుకున్నాడు, దాన్ని మూట కట్టేశాడు. చక్కగా భుజాన్ని పెట్టుకున్న తర్వాత ఆయనకు ఒక అనుమానం వచ్చింది, ఇన్ని అడగ్గానే ఇచ్చేశాడే ఇదేమో దొంగ బంగారమేమో, లేకపోతే ఎందుకు ఇచ్చేస్తాడు, ప్రాణమైన వదులుతారు కానీ బంగారం వదలదు కదా. అందుకని ఆయన అన్నాడు, ఏమయ్యా అడగ్గానే ఎన్ని ఇచ్చేసావు, ఇవైనా దొంగ బంగారం అంటే కాదయ్యా, మా అమ్మ నాకు విలువైన బంగారాలు చేయించింది, కావాలంటే నువ్వు ఎక్కడైనా పరీక్ష పెట్టుకో, పరీక్షకి నాకు ఇంకెక్కడికో అవసరం లేదు, ఇవన్నీ నీ అడ్రస్ చెప్పినవాడు నీ గురించి చెప్పినవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెడదాం, ఆయన దగ్గరికి పెడితే మనకు నిజానిజాలు తేలిపోతాయి అని స్వామివారిని అన్నాడు. స్వామి అన్నాడు, మరి వస్తాను కానీ వెళ్ళడానికి ఏమైనా రథం తెప్పించావా, ఏమైనా వాహనం ఉందా అన్నాడు. నేను అక్కడి నుంచి నీకోసం నడుచుకుంటూ వస్తే నువ్వు వాహనం అడుగుతావా, నువ్వు కూడా నడవలసిందే పద అని ఆయన్ని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఓ చెట్టు కింద కూర్చోబెట్టి, అబ్బాయి మా గురువు గారు ఆ ఇంట్లో ఉన్నారు, వెళ్ళి నేను ఆయన్ని అడిగి నా నిర్ధారణ చేసుకుంటాను, ఈ నగలన్నీ ఆయనకు చూపించి అప్పటి వరకు నువ్వు ఇక్కడే కూర్చోవాలి, మాటివు అన్నాడు. మాట ఇస్తానయ్యా, నేను ఇస్తే మాట తప్పను అని స్వామివారు చెయ్యి వేశాడు. సరే ఈయన వెళ్ళాడు. ఈ దొంగవాడిని చూసి ఆ భాగవతం చెప్పిన ఆయన గడగడ వణిగిపోతున్నాడు, ఇదేమిటో నేను ఎక్కడో గోకులు ఉందంటే వీడు నమ్మి వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళిన వాడు మళ్ళీ హడావుడిగా వస్తున్నాడు, అక్కడ అది దర్శనం కాకపోతే ఇప్పుడు నన్ను చంపేస్తాడు వాడు అని ఈయన లోపల భయపడిపోతున్నాడు. ఈ లోపల వాడు వచ్చి, గురుగారు గురుగారు అలా తలుపు తీయండి తలుపు తీయండి, నా మీతో నాకు ఒక గొప్ప పని ఉన్నది అంటున్నాడు ఆయన. సరే వీడు తలుపు ఇరగొట్టేటట్టున్నాడు, అందువల్ల తలుపు తీశాడు. తీయగానే వెంటనే రెండు రెండు గురువుగారిని మూడగుప్ప ఇలా విప్పి ఆ మూటలో ఉన్న నగలన్నీ చూపిస్తున్నాడు. చూడండి మీరు పద్యంలో చెప్పారు కదా, ఆ పద్యంలో చెప్పినవన్నీ ఉన్నాయో లేవో చూడండి, ఇదిగో ఆ పిల్లాడు అడగగానే మొత్తం ఇచ్చేశాడు, ఇవి దొంగ బంగారం అని నాకు అనిపిస్తుంది, మీరు అన్నీ ఆనవాళ్ళు కట్టండి అని ఆ గురువుగారికి చూపిస్తే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఇదేమిటా ఇవన్నీ కృష్ణాభరణాలు కదా, భాగవతంలో ఇవే కదా చెప్పారు, ఇటువంటి ఆభరణాలే ఎలా వచ్చాయి అని ఆయన అడుగుతున్నాడు. ఎరా ఏంటి ఆయన, ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన్ని అక్కడే కూర్చున్నాడండి, మేము నాకు అనుమానమే, నాకు ఇది దొంగ బంగారం అనుకుంటున్నాను, ఆయన అక్కడ కూర్చోబెట్టి వచ్చాను రండి పోదాం అని తీసుకెళ్తే అక్కడ ఆయన కనబడ్డం లేదు, ఈయనకు కనబడ్డం లేదు, గురువు గారికి కనబడ్డం లేదు, ఆ దొంగవాడికి కనబడుతున్నాడు. వెంటనే దొంగవాడు అడుగో స్వామి అక్కడే ఉన్నాడు చూడండి అంటే ఈయన అంటున్నాడు, ఎక్కడయ్యా కనబడ్డం లేదే, అనుకున్నాను అనుకున్నాను, ఎప్పుడైతే వాడు అడగగానే బంగారం తీసిచ్చాడు ఇచ్చాడో దొంగ బంగారం అనుకున్నాను, ఇప్పుడేమో మా గురువు గారికి ఆయన కనబడడం లేదు, అంటే వీడు మాయలు మారే, ఇవి కూడా మాయ నగలే అని వెంటనే ఆ పిల్లాడితో అంటున్నాడు. ఏమయ్యా నువ్వు తప్పు మాట్లాడావు, మా గురువుగారికి కనబడడం లేదంటే నాకు కనబడుతున్నావు, ఈ బంగారమా కాదా, ఓసారి మా గురువుగారికి కూడా కనబడితేనే నేను నమ్ముతానండి, ఇప్పుడు ఆయన వారికి కూడా దర్శనం ఇవ్వమని తప్పలేదు. వెంటనే అక్కడ ఆ గురువుగారికి కూడా దర్శనమిస్తే అప్పుడు ఆ గురువుగారు ఈయన వైపును తిరిగి ఇంత విశ్వాసం ఆరూఢమై భక్తిలో విశ్వాసం ప్రధానం, విశ్వాసంతో కూడిన భక్తి ప్రధానం, ముందు విశ్వాసం అనేది ఉంటే ఆ విశ్వాసం అనేటువంటిది భక్తికి మనకు ఇంకా దగ్గర దారి పరమాత్మ దర్శనానికి, విశ్వాసంతో కూడిన భక్తి భగవద్ దర్శనానికి దారితీస్తుంది. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో ఈ దొంగవాడికి కలిగిన విశ్వాసం కూడా నాకు కలగలేదే, నేనేదో భాగవతం చెప్పుకుంటూ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అంటూ చెప్తున్నానే కానీ ఇంత విశ్వాసంగా నేను ఆయన కోసం ఇంత ప్రయత్నం చేయలేదు, కాబట్టి పరమాత్మ దేనికి చిక్కుతాడు, భక్తి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కూడిన భక్తికి పరమాత్మ చిక్కుతాడు అనేటువంటిది ఆయనకు రూఢమైందన్నమాట. అందుకని ఇది కూడా శుకయోగీంద్ర వారు దర్శనం చేసినటువంటి ఓ శ్లోకం. కర్ణాలంబిత కాకపక్షములతో క్రైవేయ హారాళితో స్వర్ణభ్రాజిత వేత్రదండకముతో మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగారంలా మెరుస్తున్నటువంటి ఒక వెదురు కర్ర ఉండదటండి చేతిలో. సత్పించధామంబుతో తలపైన చక్కనైనటువంటి నెమలిపించే కన్నులు పండుగ కదులుతోంది. తర్వాత పూర్ణోత్సాహముతో ద్రుతాన్న కబళోత్పుల్లాబ్జహస్తంబుతో అంటే బాగా పట్టుకొని ఉన్నటువంటి అన్నపు ముద్ద ఆ ఎర్రని చేతిలో తెల్లగా మెరుస్తూ ఉన్నట్టండి స్వామివారు. పూర్వకాలంలో మనందరి ఇళ్లలో వెన్నముద్ద కృష్ణుడి చిత్రపటాలు ఉంటుండే. ఎందుకని పరమాత్మ అలాంటి రూపంతో మన ఇంట్లో కనీసం చిత్రపడంతోనన్నా ఉంటే ఆ జ్ఞానం అనేటువంటి ఆ ముద్దని పరమాత్మ ఆరగిస్తూ ఉంటాడు. నవనీతంలాంటి హృదయాన్ని మనకు అందిస్తూ ఉంటాడు స్వామివారు. ఇంత స్వచ్ఛంగా, ఇంత తెల్లగా, ఇంత మృదువుగా, ఇంత సాత్వికంగా ఉండేటువంటి హృదయాన్ని నేను కోరుకుంటాను, మీరు కూడా అలా ఉండండి అని స్వామి మనకు ఉపదేశం చేస్తూ, ఈ నవనీతంలాంటి హృదయం నీ దగ్గర ఉంటే నేను నీ ఇంట్లోకి దోగాడుతూ వస్తాను, చిన్న పిల్లాడినై నీ ఇంటికి వస్తాను అన్నట్టుగా స్వామి అంత అద్భుతంగా కనబడతాడు. భాగవతంలో ఇంకో లీల కూడా ఉంటుందండి. ఒక ఆవిడ ఇంట్లోకి కృష్ణయ్య వెళ్ళాడు. వెళితే ఇంట్లోకి వెళ్ళిన విషయం ఇంటి యజమానురాలకు తెలియదు. ఎవరో ఇంటి ప్రక్కన కొంతమంది ఆగతాయిలు ఉంటారు కదండి, ఎవరిళ్లలోకి ఎవరెవరు పోతున్నారో చూసేవాళ్ళు కొంతమంది. ఈ కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం చూసి ఇంటి ఆవిడ లేదు కదా, ఆ ఇంటి ఆవిడకి ముందు నేను చెప్పాలి ఆ విషయం అని కూడా పరిగెత్తు ఉంటూ వెళ్ళి, అత్తయ్య అత్తయ్య ఇగో నీ శిఖాలు తరువాత నీ ఇంట్లోకి కృష్ణుడు వెళ్ళాడు అని చెప్పారు. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళాడని చెప్పారో ఈవిడ ఆ వ్యవహారం వదిలేసి ఈ వైపుకు పరిగెత్తి, స్వామి ఏం చేస్తున్నాడు ఈ వెన్న తీసుకున్నాడు, వెన్న కుండ తీసుకొని ఇలా ఇల్లంతా జల్లేస్తున్నాడు. ఆ వెన్నని ఇలాగా కుండలో ఉన్నటువంటి వెన్ననంతా ఇలా జల్లేస్తున్నాడు, కింద పడేస్తున్నాడు. ఈవిడ అయ్యయ్యో అని పరిగెత్తుకుంటూ రాబోయి ఆ వెన్న మీద కాలేసి జల్లున దారి కింద పడిపోయి పడిపోయిన తర్వాత ఆవిడ ఇలా నడుము పట్టుకొని అల్లాడుతోంది. వెంటనే ఏం కృష్ణ ఇంట్లోకి వస్తే వచ్చావు, వెన్న తింటామనుకుంటే వెన్న చల్లేస్తున్నావేంటి అంటే, అప్పుడు ఆయన అన్నాడు అత్తయ్య నీ వెన్నంతా చీమలు పట్టి ఉన్నదే, చీమలు పట్టిన వెన్న నాకు అక్కర్లేదు అన్నాడు అడి కృష్ణయ్య. చీమలు పట్టడం అంటే అర్థం ఏమిటి, చీమలు అనే దానికి వాసన, వాసన సంబంధమైన వాసన కలిగినటువంటి వెన్నని కృష్ణుడు ముట్టాడు. అలాగే ప్రాపంచిక వాసనలతో కూడిన మనస్సుని కూడా కృష్ణుడు అంగీకరించాడు. ఏదైతే వాసనారహితమై శుద్ధ సాత్వికమై ఉంటుందో ఆ వెన్ననే కృష్ణయ్య ముడతాడు తప్ప ప్రాపంచిక వాసనలతో ఉన్నటువంటి దానిని కృష్ణుడు ముట్టాడు. ఎవరైతే అలాంటి ప్రాపంచిక వాసనలతో ఉంటారో ఆ వెన్న తినడానికి యోగ్యం కాదు, సరికదా, ఇల్లంతా పాడు చేస్తుంది, ఇల్లంతా జిడ్డు చేస్తుంది. ఇల్లంతా జిడ్డు చేయటువంటి అర్థం ఏంటండి, మన దేహం మరలా ఇంకొక దేహాన్ని పొందడానికి జిడ్డే మనకు మళ్ళీ జన్మజన్మలకు అదేనండి అంటుకొని వదలదు. మన వాళ్ళు అంటారు ఇప్పుడు నుంచి ఏదో జిడ్డు జిడ్డుగా ఉండండి, చెయ్యి ఎంత కడుక్కున్నా వదలడం లేదంటారు. ఇగో ఈ జిడ్డు జన్మజన్మలకి వచ్చేటువంటి వాసనా జిడ్డు, అంటే ఇది ఈ జన్మలో పోతుంది అనడానికి లేదు, మళ్ళీ చిట్ట చివరికి కూడా నాకిక ధైర్యంగానే దేహాన్ని వదిలేయచ్చు అనడానికి కూడా లేదు. ఆఖరి క్షణంలో ఏ రూపంలో వచ్చి పడుతుందో తెలియదు ఆ జిడ్డు. అందుకని ఆ జిడ్డులన్నీ తొలగించేటువంటి చాలా దొడ్డవాడు ఎవడంటే మన బాలకృష్ణుడే. కాబట్టి అటువంటి స్వామివారు చక్కగా ఈ లేగదోడను వెతకడానికి ఇలా వెళ్ళిపోతూ అక్కడ పరిసరాల్ని పరిశీలిస్తున్నాడు ఆయన. ఇచ్చో పచ్చికమేసినవి, ఇచ్చో త్రావినవి తోయము, ఏగినవిచ్చో ఇచ్చోట మందగొన్నవి, ఇచ్చో బాసినవి జాడ ఇదే ఇదే అనుచున్. స్వామివారు ఎలా వెళుతున్నారు, ఇదిగో ఇక్కడ పచ్చికమేశాయి, ఇక్కడ నీళ్లు త్రాగాయి, ఇక్కడ మళ్ళీ బయలుదేరాయి, ఇక్కడ ఒక చోట మందగా చేరాయి, ఇదిగో ఇక్కడి నుంచి మంద వీడిపోయాయి అని ఇలా అనుకుంటూ స్వామివారు ఈ లేగదూడలు వెతుకుతూ ఉన్నాడు. దట్టమైనటువంటి అడవిలో, పచ్చిక గుబురుల్లో, భయంకర మృగాలు ఉండే చెట్ల గుంపుల్లో, చెట్ల వెనక, పర్వతాలపైన, కొలనుల చెంత, నదుల దగ్గర అంతటా వెతికాడు. అప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఇదంతా చూసి అనుకున్నాడు, బాలుండయ్యు ఇతడు అగాసురుడున్ త్రుంపన్ బాలురన్ క్రేపులన్ ఏదీలన్ ప్రతికించెనొక్కో భువి నూహింపకడు చోద్యంబు అంచాలో అంబుజ సంభవుండుసని మాయాబాలు శుంభద్బాలుం బాలోకింపతలంచి దాచెనొకచో ఆలేగలన్ బాలురన్. పరీక్షన్ మహారాజా, బ్రహ్మదేవుడు ఇదంతా చూసి అనుకున్నాడు, వీడు పసిబాలుడైనే 5 ఏళ్ళు ఉంటాయోనో, 6వ 7 కూడా రాలేదు ఈ పిల్లాడికి, ఇటువంటి పిల్లాడు అగాసురుడు మింగివేసిన గోపబాలుని గోవుల్ని రక్షించాడే, ఇది ఈ భూలోకంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా అని నాలుగు తలల వాడి ముఖం తెల్లబోయింది. వెంటనే కృష్ణుడు అటు వెళ్ళిన సమయం చూసి ఈ మాయాబాలుడి శక్తి ఎలాంటిదో చూద్దాం అని బ్రహ్మగారు ఒక ప్రయత్నం చేశాడు. ఇక్కడ అడవిలో ఉన్నటువంటి లేగల్ని, అక్కడ భోజనాలు చేస్తున్న బాలుడిని, ఇద్దరిని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టేశాడు. ఇప్పుడు ఈ కృష్ణుడు దూడల దాడలు కనబడక తిరిగి కొలను వద్దకు వచ్చేటప్పటికీ గోపబాలుడు కూడా ఆయన కనిపించలేదు. ఇక్కడ ఏదో మాయ జరిగింది అనుకున్నాడు ఆయన. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలు ఎరిగినవాడు కనుక ఇది మా అబ్బాయి చేసిన మోసం అనుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఎవరండి? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు చేసిన మోసంని గ్రహించి వెంటనే వెనక్కి తిరిగాడు. వంచింప పని లేదు బ్రహ్మకు ఇచ్చటన్ వత్సంబులన్ బాలురన్ వంచగను బ్రాహ్మి తన్ను మరలన్ వంచుట ఆశ్చర్యమే వంచింపన్ మనకేర తెచ్చుటకునై వలదనుచు బ్రహ్మాండంబులు వంచింపన్ మరలింపనేర్చు హరి నీలన్ మందాహాసాస్యుడై. ఇక్కడ బాలుడిని లేగదూడల్ని వంచన చేసి మాయ చేయవలసిన అవసరం బ్రహ్మకేం కలిగింది? నా కన్నుగప్పి మోసం చేశాడే ఈ బ్రహ్మ, అతన్ని తిరిగి మోసం చేయడం నాకు పెద్ద విశేషమేం కాదు. అయినా వారిని తిరిగి తీసుకురావడానికి ఆయన వంచడం ఎందుకు, వద్దులే అని పెదవుల పైన మందహాసాస్యుడై ఓ చిన్న చిరునవ్వు నవ్వుకొని ఈ బ్రహ్మాండాల్లోనే వంచడం మరలించడం అనే విద్యలు తెలిసిన వాడు కదా నారాయణుడు. అంటే ఎలాంటి వాడు స్వామివారు? ఒకపరి వెలుపలకి కొని ఒకపరికి లోపలికి కొని ఒకపరి వెలుపల కొని ఉభయము తానే జగమును ఒకపరి వెలినిడి ఒకపరి లోపలికి కొనుచు ఉభయము తానే సర్వానికి అధ్యక్షుడు స్వామివారు. మరి అటువంటి స్వామి జగములను బయటికి తెచ్చేవాడు లోపలికి తీసుకునేవాడు తానే అయి ఉన్నాడు. అటువంటి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది, ఇంతకీ నా పిల్లాడిని మోసం చేయడం ఎందుకు, కాబట్టి ఆయన్ని మించిన సృష్టి నేను చేస్తే సరిపోతుంది కదా. ఒకసారి అక్బర్ బీర్బల్ గారి చరిత్రలో అక్బర్ గారు ఒక గీత గీసి సభికులందరితో మాట చెప్పాడు. దీన్ని చెరపకుండా చిన్నది చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎవరు వెళ్ళలేదండి. ఆయన గీత గీశాడు, ఈయన వచ్చి కూర్చున్నాడు అక్బర్ గారు. వెంటనే ఎవరూ లేవలేదు సభలో, ఇలా చెరపకుండా చిన్నది ఎవరు చేస్తారు, చెరపాలి. కానీ బీర్బల్ లేచి, స్వామి నేను చిన్నది చేస్తాను, చెరపకూడదు అన్నాడు అక్బరు. చెరపనులేండి అని వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ చాక్ పీస్ ఏదైతే ఆ గీశాడో ఆ గీత గీసినటువంటి ఒక చాక్ పీస్ తీసుకొని దానికంటే పెద్ద గీత గీసి కూర్చున్నాడే. ఇప్పుడు ఆటోమేటిక్గా ముందు గీసిన గీత ఏమైంది, చిన్నదైపోయింది. దాన్ని చిన్నది చేయడానికి మనం చెరపక్కర్లేదు. భక్తిలో కూడా ఇదే మనం నేర్చుకోవాలి. భక్తిలో మించి ఎదగడానికి ఒకళ్ళని మనం అపహాస్యం చేయక్కర్లేదు, ఒకళ్ళని మనం తక్కువ భావన చేయక్కర్లేదు. వారికంటే ఎదిగి చూపించు, తప్పు లేదు. అంతేగాని వారి ఎదుగుదలని చూసి ఈర్ష్య పడకు. దీనిలో ఎదిగి చూపించే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ ఎదుగుదలని తట్టుకోలేక ఏవేవో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారే. మన తుకారాం గారు ఉన్నప్పుడటువంటి ఆ సమయంలో, గోరా కుంభార్ గారు సంచరించిన ఆ సమయంలో, జానాబాయి వారు అవతరించిన ఆ సమయంలో, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఏమండి, మనకే కాదు నిందలు, నీలాపనిందలు అపనిందలు మనకే రావడం లేదు ప్రపంచంలో. అంతకుముందర ఎంతోమంది భక్త శిఖామణులు అనుభవించారు, చెయ్యని వాటిని కూడా చేశావనే పేరు మోశారు. ఏవి తమకు సంబంధం లేదో అవన్నీ వచ్చి మీద పడుతున్నా ఇది పరమాత్మ పరీక్షగా ముందుకెళ్లారే కానీ లోకాన్ని చూసి జాలిపడ్డారు. కానీ లోకాన్ని నిందించే ప్రయత్నం వారు ఎన్నడూ చేయలేదు. ఎందుకంటే లోకం కూడా లోకేశ్వరుడి స్వరూపమే. వారు ఈ రూపంలో వచ్చి నాకు పరీక్ష పెట్టారు. ఏమండి, ధర్మరాజు రోజు వెళ్ళి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేసేవాడు. చూసేవాళ్ళు అందరు అనేవాళ్ళు, ఏమయ్యా ధర్మరాజా, నీకైనా బుద్ధి పోయి మతి చెల్లించిందా, నీకైనా బుద్ధి లేదా, బ్రతికున్నంతకాలం వాళ్ళు నీ నాశనాన్నే కోరుకున్నారు వాళ్ళ కుమారులు, అలాగే కుమారులకు బుద్ధి చెప్పకుండా దానికి పెంచి పోషించిన వాడు ధృతరాష్ట్రుడు, మరి అటువంటి వారికి ఎందుకు నువ్వు నమస్కారం చేస్తున్నావంటే ధర్మరాజు చెప్పాడు, ఈ కష్టాలే వారు పెట్టకపోతే పరమాత్మ నాకు ఇంత దగ్గరయ్యేవాడా. ఈ కష్టాలే వాళ్ళు ఆ రూపంలో పెట్టలేదనుకో పరమాత్మ నాకింత దగ్గర అవుతాడా, నేను కూడా ఏ గర్వమో చేరి వాళ్ళలో చేరిపోయావు. నాకు కూడా అన్ని సమయానికి అందిపోయినాయి అనుకోండి, సమయానికి అందితే భగవంతుడి వైపు చూస్తాం మనం. సమయానికి అందితే భగవంతుడి వైపు చూసేది చాలా తక్కువ అండి. సమయానికి అందనప్పుడే మనకు అన్నం ఎప్పుడు గుర్తొస్తుందో తెలుసా అండి? ఆకలి వేసినప్పుడే. మాటి మాటికి అన్నం గుర్తుకు రాదు మనకి. ఆకలి వేసినప్పుడే అన్నం గుర్తొస్తుంది. కారణం ఏంటి? మన కడుపు గుర్తు చేస్తుంది. ఒరే నాలో ఏదైనా పడయిరా బాబోయ్, నువ్వు ఎప్పుడో ఉదయం పూట 7 తిన్నావు, ఇప్పుడు 12 అవుతోంది, కాస్త ఏదైనా పడయి అని మనకు కడుపు గుర్తు చేస్తుంటుంది. లోపల వెలితి ఆహారాన్ని ఎలా గుర్తు చేస్తుందో మన జీవితంలో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు తగ్గేటటువంటి ఆ తగ్గువ ముఖం పట్టినటువంటి ఆ దుఃఖమే పరమాత్మ వైపు మనం తిరిగేలా చేస్తుంది. అందుకని ధర్మరాజు ఏమన్నాడు? పరమాత్మని నాకు గుర్తు చేశారు, ఆయనంత సన్నిహితులయ్యారంటే వీడు పెట్టినటువంటి బాధలే కారణం. ఆ బాధ లేకపోతే నేను పరమాత్మను చేరుకోవడానికి ఒక అవకాశం దొరుకుండేదా? అందుకని ఏది మనకు తక్కువ ధనం కలిగినా దాన్ని తక్కువ అనుకోకూడదు, అది మన పరీక్షలో భాగమే. నెగ్గి చూపించాలేదు కానీ భగవంతుడి దగ్గర ఎక్కడ మనం తల ఎత్తి చూపించకూడదు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, నిర్రనీలిగిన చెట్లు ప్రవాహంలో పడిపోతాయి, తల వంచిన గడ్డి పరకలు తెల్లారు లేచి నుంచుంటాయన్నాడు. నిర్రనీలికి నిలబడతాయండి పెద్ద పెద్ద చెట్లు. గాలివానలకి చెట్లు విరిగాయంటారే కానీ గడ్డిపోసలు విరిగాయని ఏ పేపర్లోనైనా రాస్తారా? మీరు పేపర్ చదువుతూ ఉంటారు కదా, బాగా వర్షం వచ్చి పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయంటారే కానీ గడ్డిపోసలు విరిగాయి ఎవరైనా రాస్తారా? గడ్డిపోసలు వంగుతాయే కానీ విరగబండి. మళ్ళీ తిరిగి ప్రవాహం వెళ్ళిపోగానే మళ్ళీ యథాస్థితికి లేస్తాయి. కారణం ఏమిటి? తల వంచిన తక్కువ ధనం రేపు రొద్దున భవిష్యత్తులో తల ఎత్తేలా చేస్తాడు. అదే ప్రకృతి. నేను ఇంతే అని బిర్రబీగిసినటువంటి తలల్ని దాన్ని కొట్టి చూపిస్తాడు పరమాత్మ. రేపటి రోజున ఉద్ధృతంలో నీ గతేమైపోతుందో చూసుకో అంటే తల వంచి నిలబడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. తల వంచడం ప్రపంచానికి వంచడం అది తక్కువ ధనమేం కాదు, పరమాత్మ దగ్గర వంచుతున్నాం. అందుకనే మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఒక్కొక్కడు అంటూ ఉంటారట, నేను ఎవరి దగ్గర తలవంచవలసిన అవసరం లేదు. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు, రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఎవరి వద్ద వంచకపోయినా మంగళి వారి వద్ద వంచుతున్నావా లేదా అనేవారు వారు. అంటే అక్కడ నీ షోపు కోసం ఏమండి, అక్కడ నువ్వు ఫోన్ పట్టుకొని ఆ షాపు దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా తిరిగితే వాడు వేయవలసిన కత్తెర వేయకపోగా ఇంకా అధ్వానంగా తయారయ్యి ఏమర్రా ఇలా వేసావంటే నేను కత్తెర వేసేటప్పుడు నువ్వు అలా తిరిగావు కనుక నీకు ఇటు వైపున ఇంత పోయింది అంటాడు వాడు. అంతే కాబట్టి అక్కడ నువ్వు వంచి జాగ్రత్త పడుతున్నావా లేదా? దేనికోసం? ప్రపంచంలో సోపుగా కనపడడానికి, అందంగా కనపడడానికి. మళ్ళీ అందమైన శాశ్వతమా? మళ్ళీ ఒక 40 ఒక 60 కాగానే మళ్ళీ పెరిగి కూర్చుంటుంది. ఇది సత్యం కాదు. మరి అలాంటి వారి దగ్గర ఉంచుతున్నాం కదా తలని, అది తక్కువని కాదు. వ్యవహారకంగా మనకు ఉపమానం చెప్పారంటే ఎవరి చేసేటువంటి వృత్తి వారు చేస్తున్నారు కనుకనే మనకు భగవంతుడు ఇదిగో ఇలాంటి అవకాశాలు, మనకు అవకాశాన్ని ఇదిగో ఇంత అదిపుచ్చుకునే విధంగా ఇచ్చాడు. ఎవ్వరూ లేకపోయినా ప్రపంచం జరగదు. అన్నీ ఉండాల్సిందే, సృష్టి జరగాల్సిందే, స్థితి జరగాల్సిందే, లయము కావాల్సిందే. లయం అనేది లేకపోయిందనుకోండి, వెనకటికి ఎవడో అన్నాడట, అసలు లయం లేకపోతే ఎంత బాగుండునో, అంటే చావకపోతే ఎంత బాగుండునో. అలాగే తదాస్తు అన్నారట బ్రహ్మదేవుడు, ఇక చావడం లేదట, చావడం లేదు. జనమందరూ పెరిగిపోతున్నారు, స్థలాలు నిండిపోతున్నాయే కానీ వచ్చేవాడికి మళ్ళీ చోటు ఉంటుందో లేదో తెలియడం లేదు. ఈ లోపల వ్యవస్థ ఇలా పెరిగిపోయి వీడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మన ఆస్తిని మన కొడుకిస్తున్నాం, మన కొడుకు వాళ్ళ కొడుకిస్తున్నాడు, వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకిస్తున్నాడు, ఇలా పరంపర సాగిపోతుంది కనుక ఏది డబ్బు అనేటువంటిది వ్యవస్థలో ముందుకెడుతుంది. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, వీడు బతికున్నాడు కదండి, వీడు చేతిలో గట్టిగా డబ్బును పట్టుకొని వాళ్ళ కొడుకు ఇవ్వట్లేదండి. వాళ్ళ కొడుకు ఇవ్వకపోతే వాడి కొడుకు మనవడికి ఎవడిస్తాడు? వాడికి రావడం లేదండి. వెంటనే ఆఖరి వాడు అప్పులు పాలైపోయాడు, ఒరే నా డబ్బు కట్టరా అంటున్నాడు. వాడు అంటున్నాడు, నా వెనకాతల వాడు ఇంకా చావలేదు, ఏ వాడు చస్తే నాకేమైనా వస్తుందేమో అప్పుడు ఇస్తాను అంటున్నాడు. వాడు ఎప్పుడు చస్తాడు? వెళ్ళి కనుక్కుంటానుండు. ఒరే నువ్వు ఎప్పుడు చస్తావురా? ఇలా ఇలా వెనక్కి వెళ్ళిపోతే ఆఖరికి చస్తే బాగుండనిపించేంత చావు వచ్చి పడింది అట వ్యవస్థలో. అంటే ప్రపంచంలో ఏది ఉన్నా ఒక మానవ మనుగడలో ఒక భాగమే, వచ్చేది వెళ్ళి తీరుతుంది. అలాగే ఇక్కడ కూడా స్వామి ఒక లీల చెయ్యాలనుకున్నాడు. వంచింపన్ పని లేదు బ్రహ్మ కిచ్చడను వత్సంబులన్ బాలులను వంచే కనుగ్రామి. ఇక్కడ బ్రహ్మాండాలనే వంచడం మరలించడం అనే విద్యలు తెలిసిన వాడు కదా పరమేశ్వరుడు. సరే వెంటనే ఈయన అనుకున్నాడు, గోపాలసుతులు లేరిని గోపికలకు చెప్పనేలా, గోపాలకులను గోపికలు అలర బాలుర క్రేపుల రూపములు నేనే చరించదననుచు ఆయన సంకల్పం చేసుకున్నాడండి, ఇంటికి తిరిగి వెళ్ళి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం ఎందుకు, నేనే బాలుల రూపాల్లో సంచరిస్తాను. ఎందుకంటే ప్రతి గోమాతలో ప్రతి గోపవనితలో ఓ సంకల్పం కలిగిందటువంటి భాగవతంలో, అయ్యో ఈ స్త్రీ జన్మ వచ్చినందుకు నారాయణమూర్తే నా కుమారుడిగా పుట్టి ఉంటే స్తన్యమిచ్చుకునేటువంటి పుణ్యం వచ్చి ఉండేది కదా. గోమాతలు అనుకునేవట, మా దూడలో ఒక దూడగా కృష్ణయ్య జన్మెత్తితే చక్కగా గోవత్స రూపంలో వచ్చిన కృష్ణయ్యకి హాయిగా శరీరానికి నాలుగుతో చక్కగా అలా నిమురుతూ స్వామివారిని చూస్తూ చక్కగా ఆ క్షీరాన్ని నేను ఇచ్చుదును కదా అనే సంకల్పం కలిగిందట. ఆ సంకల్పాలు ఏవి వృధా కానివ్వడు. సత్సంకల్పం అందుకే గొప్పదన్నారండి, మంచి సంకల్పం చేయి, మంచి సంకల్పం చేస్తే నీకు భవిష్యత్తులో మళ్ళీ మంచి అవకాశం రావడానికి స్వామి మనకు ప్రయత్నపూర్వకంగా ఆ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏ కోరికైతే కోరుకున్నారో అది నెరవేరే సమయం వచ్చింది. ఈ గోపికలు గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు కదా అని కరముల్ పాదములన్ శిరంబుల్ అవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరంబుల్ ముక్కులు కన్నులన్ శ్రవణముల్ దంతాదులన్ దండకాంబరస్రగ్వేణు వీషణ భూషణ వయో భాషా గుణఖ్యాన తత్పరతల్ వీడ్వడకుండ దాల్చే విభుడు వత్సార్భకాకారముల్. పరీక్షిణ్ మహారాజా ఎంత అద్భుతమైనటువంటి లీల చేశాడో కృష్ణుడు ఆయా లేగదూడల ఆకారాలు, అలాగే గోపబాలుల ఆకారాలు తానే ధరించాడు. ఎన్నయ్యాడు ఇప్పుడు, కరముల్ పాదములను శిరంబుల్ అవలగ్నంబుల్ ముఖంబుల్ కుజాంతరంబులు ముక్కులు కన్నులు శ్రవణములు దంతంబులన్. ఇప్పుడు పరమాత్మ చేతులు కాళ్ళు తలలు నడుములు ముఖాలు భుజాలు వక్షస్థలాలు ముక్కులు కన్నులు చెవులు దంతాలు మొదలైనవి అచ్చం ఆయా బాలుల పోలికల్లోనే ఉన్నాయి. ఎక్కడ భగవంతుడు సృష్టిలో ఓ ఇద్దరు అన్నదమ్ములని ఏది కవలలుగా పుట్టించినా వాళ్ళలో ఏదో ఇంత కొంత వ్యత్యాసం ఉంటుందండి, అది కన్న తల్లి కనిపెట్టగలుగుతుంది. అవి ఎప్పుడో ఒకసారి చూసే మనం కాస్త ఏది సంశయపడచ్చేమో కానీ కన్న తల్లి ఎవరు పెద్దో ఎవరు చిన్నో చెప్పగలుగుతారండి. అలాగే ఇక్కడ ఆ తల్లులు కూడా గుర్తుపట్టనంత బ్రహ్మ సృష్టినే తారుమారు చేసేట్టుగా ఇతరితరమైనటువంటి వాటిలో వ్యత్యాసం లేనట్టుగా బ్రహ్మలోకంలో ఉన్న పిల్లలు ఏ ఆకారాలతో ఉన్నారో ఆ ఆకారాలతో అలాంటి లక్షణాలతో వాళ్ళకి ఏవేవైతే అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లతో ఆ పిల్లలు ఆ రోజు ధరించిన వస్త్రాలతో మరి అన్నీగా ఏ వస్త్రాలు ఎక్కడెక్కడ కట్టుకొని వచ్చారో మళ్ళీ అలాంటి వస్త్రాలే. అంతేకాకుండా చేతికర్రలు వస్త్రాలు దండలు వేణువులు కొమ్ముబూరలు ఆభరణాలు వారి వారి వయస్సులు వారి గుణాలు మాట్లాడడంలో విచిత్రమైన యాసలు ఒకటేంటి ఆయా బాలుల లేగల ఆకారాలన్నీ తానే ధరించాడు. ఎందుకని ఈశ్వరుడు కదా శ్రీహరి, నశ్వరము లేనివాడు నశింపు లేనివాడు స్వామివారు. రూపంబులెల్లనగు బహురూపకుడిటు బాల వత్స రూపంబులతో ఏ మరపాటేమి చోద్యము రూపం పిగనతనికి తన రూపము కలదే. పరీక్షిణ్ మహారాజా ఈ జగన్నాటకంలో అందరి రూపాలు ధరించే అంతర్యామి స్వరూపుడు గోపాలకృష్ణుడే, ఆయనేనండి. ఇందరి రూపాల్లో ఉండి ఆడేవాడు తానే. ఎందుకంటే ఆయన లేకపోతే నటించేవాడికి ఈ స్టేజీ మీద అవకాశం లేదు. ఎంతవరకు ఈ స్టేజ్ మీద మనల్ని ఉంచుతారండి, ఎంత మన ఆస్తులు కూడబెట్టినా మనల్ని ఆ పట్టె మంచం మీద ఎంతసేపు ఉంచుతారండి, ముక్కులో గాలి పోనంత వరకే ఉంచుతారు. ముక్కులో గాలి కాస్త వెళ్ళిపోయిన తర్వాత లక్ష రూపాయల పట్టె మంచమైనా లక్ష రూపాయల ఏసీ గదైనా లక్ష రూపాయలు పెట్టి చేయించుకున్నటువంటి ఇంకెంత విలువైనటువంటి వస్తువులైనా మొత్తం ఒలిచేస్తారు, గదిలో నుంచి బయటపడేస్తారు. ఇప్పుడంటే ఆ ఏసీ పెట్టెలు వచ్చాయి, చలువు గది పెట్టెలు ప్రతివాడికి ఆ పెట్టే పెట్టేస్తున్నారు. పూర్వకాలంలో ఎక్కువ రోజులు ఉంచాలంటే ఐసు దిమ్మలు తెచ్చుకునేవారు. ఐసు దిమ్మెలు వరిపొట్టు అవి తెచ్చి దాని మీద పెట్టి ఎక్కువ రోజులు ఉంచాలంటే వ్యక్తిని అలాంటి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఆఖరికి ఏది మనకు గతి అయ్యింది, ఏమండి ఇంత సంపాదించాడు కదా కాస్త అతన్ని ఏసీ గదిలో అప్పటిదాకా పెట్టచ్చు కదా మంచం మీద పడుకోబెట్టచ్చు కదా అంటే అలా పెట్టరు. ఏది ఉంటే మనకి గౌరవం అంటే లోపల చైతన్యం ఉన్నప్పుడే. దానికి మహాత్ములు కూడా చెప్పారు, ఓ పెద్ద రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు చనిపోయారు. మరి రాజుగారు చనిపోతే అందరూ వచ్చేస్తారు కదండి, అందరూ చూడడానికి పొలం అంటూ 3 మంది వచ్చేసారు. ఇక రాజుగారి శవయాత్ర బయలుదేరుతుంది. శవయాత్ర బయలుదేరుతుంటే వాళ్ళలో ఒకడేం చేశాడు, శ్మశానం చాలా దూరంగా ఉంది, నా బోటి వాడు నడవాలంటే చాలా కష్టం, ఇక్కడ రాజుగారి శవం వచ్చే లోపల నేను కాస్త ముందుగా శ్మశానానికి వెళ్ళిదును కాక అని వాడు ముందు హడావుడిగా బయలుదేరి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ప్రారంభమైంది అంతిమ యాత్ర. మరి రాజుగారి యాత్ర అంటే చాలా నిదానంగా, ఉదయం పూట ఎప్పుడో 11 అక్కడ ప్రారంభం చేస్తే ఏ 4-5 చేరుతోంది మరుభూమికి. సరే మధ్యలో బాగా మబ్బులు పట్టి వర్షం వచ్చేస్తుంది. ఈ లోపల సగం దూరం వచ్చేసింది యాత్ర. వచ్చేటప్పటికీ ఇక ఈ లోపల వీళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ఈ వీడు కూడా అక్కడ దాకే చేరాడు. ఇది శవయాత్ర ఈ లోపల కలిసిపోయింది, వీడి దగ్గరికి వచ్చేసింది. వీడు ఏం చేశాడంటే వెడుతూ వెడుతూ కొత్త చెప్పులు కొనుక్కెళ్ళాడు. మంచి చెప్పులు, వాడు మళ్ళీ ఎప్పుడు పట్టణానికి వస్తానో ఏమో, పల్లెటూళ్ళలో ఇప్పటిదాకా ఆ పనులన్నీ సరిపోయాయి, మళ్ళీ ఎప్పుడో ఈ రాజుగారి పుణ్యమాని చచ్చిపోతే చూద్దామని వచ్చాను, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఛార్జీలు దండకెందుకని, ఛార్జీలు ఛార్జీలు కలిసి వస్తాయి కదని చెప్పులు కొనుక్కున్నాడు. ఈ చెప్పులు వర్షానికి తడిచిపోయేట్టుగా ఉన్నాయి. అందుకని వీడు ఏం చేశాడు, అక్కడ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, ఏమండి ఇట్లా నేను అనుకోకుండా రాజుగారి శవయాత్రకు వచ్చాను, నా చెప్పులు తడిచేట్టుగా ఉన్నాయి, కాస్త మీ గుమ్మంలో పెట్టుకోనివ్వండి, నేను మళ్ళా వచ్చి తీసుకెళ్తాను, పర్లేదు అయినా చెప్పులే కదా పెట్టుకో అన్నాడు. ఈ లోపల వీడు ఆ చూడు కింద నిలబడ్డాడు. బాగా వర్షం పడుతోంది. ఈ యాత్ర అంతిమ యాత్ర అక్కడ దాకా వచ్చింది. వీళ్ళు కూడా ఆ ఇంటి దగ్గరే ఆగారు. వెంటనే వీళ్ళు అనుకున్నారు, రాజుగారు ఇంత పెద్ద అయినా ఈయన ఇలాగా వర్షంలో తడవడం ఏమిటి, అందువల్ల ఈ ఇంటి వసరాలు కాస్త మనకు అవకాశం ఇస్తారేమోనని ఆ ఇంటి యజమాని పిలిచారు. ఇంటి యజమాని పిలిచి, ఏమయ్యా ఈయన రాజుగారు ఈరోజున ఉదయం వెళ్ళిపోయారు, మీకు తెలిసే ఉంటుంది అంతిమయాత్ర బయలుదేరింది, కానీ ఇక్కడ దగ్గరలోకి వచ్చేటప్పటికీ వర్షం జోరును కురుస్తోంది, వర్షంలో తడవకూడదు కదా, అందువల్ల శవానికి కాస్త మీ వాసరాలు పెట్టుకుంటాం. వెంటనే యజమాని అన్నాడు, అయ్యా అలాంటివి పెట్టడానికి వీళ్ళది, ఇది మీ అంతరం తెలియదా, అదే మీ ఇల్లు అయితే మీరు పెట్టుకోవడానికి అనుమతిస్తారా, మా ఇల్లు కాబట్టి ఇలా అడుగుతున్నారే అని ఆయన కాస్త వాదనకు దిగాడు. ఈ పక్కనున్న ఆయన అడిగాడు, ఏమయ్యా నా చెప్పులైతే పెట్టుకోమన్నావే, మరి అది రాజుగారి శవం కదా, రాజుగారు అంటే ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కదా, ఆయన శవం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఇంటి ఆయన అన్నాడు, దీనిలో నుంచి పరమాత్మ అనంతంలో కలిసిపోయిన తర్వాత వీడు చెప్పుల కంటే హీనము అన్నాడు. చెప్పులైనా ఒక పూట ఎవడైనా వాకిట్లో పెట్టుకొని ఇస్తాడు, కానీ చచ్చిన శవాన్ని ఎవరు కూడా ఎవరి ఇంట్లో పెట్టుకోనివ్వరు అన్నమాట. కాబట్టి ఎంతవరకు పరమాత్మ ఇందులో ఉంటాడో, ఇందులో ఉండి ఎంతెంతమంది చేత ఎన్ని ఆటలు ఆడిస్తున్నాడో కదా, ఇవన్నీ చూస్తే పెద్ద జగన్నాటకం. ఈ జగన్నాటకాన్ని ఆడించేటువంటి స్వామి ఈ బాలుల రూపాన్ని లేగల రూపాన్ని ధరించడమేమి ఆశ్చర్యం. ఏ రూపంలోనైనా ఉన్నవాడు అతడే. అసలు జాగ్రత్తగా గమనిస్తే అతనికి అంతర్యామి రూపం కాక వేరే రూపం లేదు సుమా. ఇప్పుడు చూడండి, ఒకడికి ఎముక దెబ్బ తగిలిందండి, విరిగిపోయింది, ఎక్స్రే తీశారు, కాల్లో పలానా భాగంలో విరిగింది అని చక్కగా ఒక దానిలో ఫ్రేమ్ వస్తుంది, దానిలో పేపర్ మీద ఒక దీని మీద మనకు ఒక షీట్ వస్తుందండి ఎక్స్రే, దాన్ని ఇలా మనకు తీసి ఇగో ఈ ఫలానా చోట విరిగింది అని ఓ డాక్టర్ చెప్పగలుగుతాడు. ఒక ఆయనకి చెయ్యి విరిగింది, ఆ చెయ్యి ఎక్కడ విరిగిందో చెప్పగలుగుతారు. కానీ లోపల ఎవరు ఉండి ఇన్ని చేస్తున్నాడో వాడిని ఎవడైనా ఫోటో తీసిన వాడు ఉన్నాడా, ఏమయ్యా నీ ఇదిగో నీ లోపల వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఈ రూపంలో ఉన్నాడు ఎవడైనా చెప్తున్నాడా, మరి పోయినవాడు పోయిందంటున్నాడే, ఆ పోయినవాడు ఎటు నుంచి పోయాడో, ఏ ద్వారం గుండా పోయాడో ఏమైనా వస్తుందా. మనం వచ్చామండి, ఇగో ఈ 4 వైపులా ద్వారాల్లో ఏ ద్వారం గుండా వచ్చామో చెప్పడానికి వీలుంది. ఇప్పుడు ఒకడు పోయాడంటున్నాం, చని పోయాడంటున్నాం అండి, చని అంటే అర్థమేమిటి, వెళ్ళడం, చని అంటే వెళ్ళడం, వెళ్ళిపోయాడండి అంటున్నాం. వెళ్ళిపోయిన వాడు ఏకముల నుంచి వెళ్ళాడో చూపించు కాస్త, పోనీ ఆ వెళ్ళినవాడు ఏ రూపంతో ఉన్నాడో చూపించు కాస్త, అవేమీ కుదిరేవి కావు, అన్ని అంతర్యామి రూపంలో లోపల ఉన్నటువంటి వాడే, ఆయనకు వేరే రూపం లేదు కనుక ఇక లేగల్ని మళ్ళించండి అంటున్నాడండి. మళ్ళించండి అన్నవాడెవడు, కృష్ణుడే. మరలుపుమనియడి కర్తయు మరలించు కుమారుకులను మరలిడి క్రేపుల్ పరికింప తానయ్యై హరి మరలంజని లీలతోడ మందకు అధిపాం. చూడండి, లేగలను మళ్ళించండి అని చెప్తున్నవారు కృష్ణుడే. అక్కడ ఏం చెప్తున్నాడు స్వామి, కర్త ఆయన, చేసే కర్మ ఏమిటి, మరలడం, మరలింప చేయడం. మరి అక్కడ క్రియ ఏమిటి, ముందుకు జరిగి వెళ్ళడం. కర్త, కర్మ, క్రియ, ఈ మూడు కూడా కృష్ణయే. ఎలా చెప్తున్నాడు, మరలింపమని చెప్తున్నవాడు కృష్ణుడే కర్త, మరలిస్తున్నవారు, క్రియ చేస్తున్నవారు తానే. మరలేటువంటి ఈ పని చేస్తున్నటువంటి ఈ గోవులు ఉన్నాయే, ఏది ఆ కర్మ చేసేటువంటి గోపాలుడు కానీ, క్రియ చేసేటువంటి గోవులు కానీ, చెయ్యమని చెప్తున్న కర్త కానీ, ఈ మూడు కూడా కృష్ణయ్యే. ఈ మూడు తానే అయ్యి గోకులానికి తిరిగి బయలుదేరి వెళ్తున్నాడు. ఇలాగా బాలుర లేగల రూపాలతో విహరిస్తూ గోకులానికి వచ్చాడు. వారి వారి దొడ్లలో లేగదూడల్ని కట్టేశాడు. ఎక్కడ ఏ స్థానంలో లేగదూడల్ని కట్టాలో ఆ స్థానానికే వెళ్ళి కట్టేశాడు స్వామివారు. ఇప్పుడు ఈ బాలకుల రూపంలో ఇళ్లలో ప్రవేశించాడు. వారి వారి వేణువుల ద్వారా వేణునాదం చేశాడు. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క మేనరిజం ఉంటుందండి, అలవాటు. ఆ అలవాటు ఎలా ఉంటుంది? మీరు చాలా చలనచిత్రాలు చూసి ఉంటారు. ఏమండి, ఏదో చిన్న సినిమా ఒకటి ఉందండి, ఏదో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు, లేత మనసులో ఏదో. ఇద్దరు అమ్మాయిలు ఉంటారండి, ఒకే రకంగా ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరు విడిపోతారు. విడిపోతే తండ్రి దగ్గర ఉండే అమ్మాయి తల్లి దగ్గరకు, తల్లి దగ్గర ఉండే అమ్మాయి తండ్రి దగ్గరికి ఇద్దరు వచ్చేస్తారు. వాళ్ళ మేనరిజమ్స్ వేరుగా ఉంటాయి. ఉండేటప్పటికీ వెంటనే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఓహో అయితే నేను కాదు అది మాట్లాడుంటుంది అంటుంది ఆ పిల్ల. అదే అదెవరు అని ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. అంటే మారడము కాస్త తేలికేమో కానీ మేనరిజమ్స్ అంత తేలిక కాదు, అలవాట్లు అంత తేలిక కాదు. కానీ పరమాత్మ ఏం చేశాడు, అసలు వారి రూపాలలో ఉండి మాట్లాడిన వాడు కూడా తానే. అందువల్ల ఏమాత్రము ఇంకొక దానికి అవకాశం లేకుండా, రెండవ అనుమానానికి తావు లేకుండా చక్కగా పరమాత్మ వారు ఎటువంటి అలవాట్లతో వారి ఇంట్లోకి ప్రవేశిస్తారో అదే అలవాట్లతో పెడుతున్నాడండి నారాయణుడు. ఎవరెవరికి ఏ ఏ అలవాటు ఉందో, ఒకడేమో అమ్మని వెనక్కి వెళ్ళి కౌగులించుకుంటాడు, ఇంకోటి ఇలా చేతులతో కళ్ళను మూసేసి అమ్మ నేను ఎవరో చెప్పుకో చూద్దాం అంటాడు, ఇంకొకడు ఆ చీర కొంగుని గట్టిగా పట్టుకు వెనక్కి లాగుతూ ఉంటాడు. ఎవరి అలవాట్లు? వారివి. అలాగే ఇతను కూడా ఆ పిల్లలకి ఏ అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లతోనే అలా ఇంట్లోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే తల్లులు ఆ పిలుపు విన్నారో కుమారుణ్ణి కౌగులించుకున్నారండి. ఎన్నో ఏళ్ల క్రితం పిల్లల్ని చూసి ఇప్పుడే మళ్ళా చాలా రోజుల తర్వాత ఆ పిల్లల్ని చూసినప్పుడు ఆ తల్లునికి ఎటువంటి భావన కలుగుతోందో అలా కుమారుణ్ణి కౌగులించుకున్నారు, శిరస్సుల్ని ముద్దు పెట్టుకున్నారు. ఏమండి, ఆ 5 ఏళ్ల వయస్సులో తల్లులకి క్షీరం వచ్చిందటండి, తల్లుల యొక్క స్తన్యంలో క్షీరం వచ్చిందటండి. వాళ్ళకి ఇవ్వాలి, పరమాత్మ ఇవ్వాలని కదా వీళ్ళ తపన. ఆ 5 ఏళ్ల క్రితం నుంచి వీళ్ళు ఎంత అనుకున్నారండి, వాళ్ళ ఊహ, వాళ్ళ కోరిక స్వామికి స్తన్యం ఇవ్వాలని కదా. ఆ కోరిక గాఢంగా కోరుకుంటే పరమాత్మ చూడండి అంటే, నా భక్తుల కోరికని నేను ఎప్పుడూ కాదనను, వాళ్ళు ఏది అనుకుంటారో దాన్ని నేను చేసి తీరతాను, పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ అది, నమే భక్త ప్రణశ్యతి. అందుకని వెంటనే ఈ గోపికలు అమృతంతో సమానమైన ఆ పాలు చూడండి, ఇక్కడ మామూలు పాలు తల్లులు ఇచ్చినవి, అవి శారీరకంగా ఓ వయస్సు వరకు తల్లులకి బిడ్డకి ఉండేటువంటి మధ్య బంధము చేత వచ్చేటువంటి క్షీరం. కానీ ఇవి అమృత క్షీరం, పరమాత్మ సంకల్పంతో పరమాత్మ భావనతో ఉన్న ఆ తల్లులకి ఆయనే నిర్ణయం చేసి వారి స్తన్యములో ఉత్పత్తి చేసినటువంటి అమృత క్షీరములవి. అటువంటి క్షీరాన్ని వాళ్ళు చక్కగా కొడుకులకు త్రాగించారు. ఇప్పుడు అలా త్రాగుతుంటే తల్లుల హృదయాలు ఏనాడో ఏదో ఒక మైమరపు, ఏదో పొందనిది పొందినట్టుగా, అందనిది అందినట్టుగా ఏదో లోకంలో విహరిస్తున్నటువంటి భావన వారికి కలిగిందండి. ఎంతో వేడుకతో కొడుకులకి నలుగు పెడుతున్నారు 5 ఏళ్ల వయస్సులో. 5 ఏళ్ల వయసులో నలుగు పెట్టి తలంటి స్నానం చేసి గంధాలు పూసి చక్కని ఆభరణాలు అలంకరించి నుదుటిపైన రక్షాతిలకాలు పెట్టి చిన్నప్పుడు కృష్ణుణ్ణి ఎలా చూడాలని వారి భావనలో అనుకున్నారో ఆ భావనతో కూడిన క్రియలని ఇప్పుడు చేసేస్తున్నారు. అన్ని రకాల పదార్థాలతో భోజనాలు పెట్టేశారు. ఎంతో ప్రేమతో వారిని ఆదరించారు. ఇలాగా ఇంతకుముందు ఏ బాలకులు ఏ తల్లులకి ఏ ఏ విధాలుగా ఆనందాన్ని కలిగించారో, ఇప్పుడు అలాగే ఆ బాలకులు ఆ తల్లులకు అదే విధమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఈ సమయంలో ఇక దొడ్లలోకి పంపించారు కదా లేగదూడల్ని. ఈ లేగదూడలేమో ముందు వచ్చాయి, గోవులు తర్వాత వచ్చాయి. పాలిచ్చేటువంటి గోవులనేమో తండ్రులు మేపేవాళ్ళు, అవి పెద్దవి కదండి, పెద్దవి కాబట్టి పెద్దవాళ్ళు మేపడానికి తీసుకెళ్లేవాళ్ళు. చిన్న లేగదూడల్ని చిన్నపిల్లలు తీసుకెళ్లేవాళ్ళు. ఈ దూడల్ని కట్టేసిన తర్వాత ఈ లేగదూడలు తల్లి దగ్గర స్తన్యం తీసుకోవడానికి వెళ్ళాలి. వాస్తవానికి అంత క్రితం ఎలా ఉండేదంటే, ఈ దూడలటండి తల్లి దగ్గరికి రావడానికి ఆతృత పడేవాడు. ఇప్పుడు ఈ గోమాతలు బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి ఆతృత పడుతున్నాయట. అంటే ఒక లీల, కృష్ణుడే ఆ లేగదూడల రూపంలోకి వచ్చాడు. ఈ గోమాతలు క్షీరాన్ని ఆ స్తన్య పూర్తిగా నింపుకొని కృష్ణుడికి ఇవ్వడానికి సిద్ధంగా వచ్చాయి. ఇలాగా ఆవులు తమ దూడల్ని చూడగానే అంబాంటూ కేక వేసి పిలిచాయి. ఏది, అవి కోరుకున్నాయి కదా యశోద స్తన్యంలో ఒక రోజున పాలు లేకుండా ఉంటే మా పాలు కృష్ణయ్య స్వీకరిస్తాడు కదా, ఆ భావన వాటికి చాలా చక్కగా ఆ రోజున ఈ దూడల్ని వాసన చూసి చక్కగా తమ బిడ్డలే అనుకునేట్టుగా వీళ్ళు అనుకుంటున్నారన్నట్టుగా, కాదు కాదు ఇవి కృష్ణుడే అని అంతరార్థం తెలిసిన గోమాతల్లాగా వాడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ దూడల్ని నాకి వాడితో ఏది శరీరాన్ని వాసన చూసి కొంచెం మూత్రం విడచి ప్రేమతో దూడల్ని నాకుతూ పొదుగుల నుండి కోకొల్లలుగా కురుస్తున్నటువంటి పాలని ఆ లేగదూడలకు త్రాగిస్తున్నాడు. ఇక గోవులకి కూడా గోపికలకు కూడా తమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణుడి పైన మాతృప్రేమ ఎంతో కలిగింది. శ్రీహరి కూడా వారిని తల్లులు అనుకుంటూ స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడిగా వారి మధ్య ప్రవర్తించాడు. ఈ గోపబాలుల పైన గోకులంలో జనులందరికీ రోజురోజుకి ప్రేమలు తొడుగుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు క్రొత్తగా ఉండేవి ఆ ప్రేమ. బాలకృష్ణుడి పైన కూడా వారికి పూర్వంలాగే రోజురోజుకి ఈ ప్రేమను కొత్త చిగుళ్ళు తొడుగుతూ ఉన్నాయి. ఈ విధంగా బాలకృష్ణుడు బాలుల రూపాలు తానే ధరించి, లేగదూడల రూపాలు తానే ధరించి, ఇందరి రూపాలతో ఉన్న తనని తాను రక్షించుకుంటూ ఈ బృందావనంలో ఉన్న గోకులంలో మహామహిమతో ఒక్క ఏడాది పాటు ఆడుకున్నాడు. ఓ సంవత్సరం పాటు ఆడాడు. ఈ ఒక్క ఏడాదికి ఒక 5-6 రోజులు తక్కువ ఉందనగా ఓనాడు ఒక లీల జరిగింది. ఏమండి, ఎంత ప్రక్కనున్నా అన్నగారైన బలరాముడు కూడా ఈ మాయను కనిపెట్టలేకపోయాడు. ఏమండి, ఆదిశేషుడు ఎంత సాన్నిహిత్యం కలిగిన వాడు పరమాత్మతో, తానే పాన్పైనవాడు, తానే ఛత్రమైన వాడు, తానే ఏది అనుజుడిగా వచ్చి రామాయణంలో లక్ష్మణుడిగా ఉన్నవాడు, కృష్ణావతారంలో తాను అగ్రజుడిగా వచ్చి బలరాముడిని పేరు పొందినటువంటి వాడు, తానే వాహనమైనటువంటి వాడు, ఇన్ని సేవలు పరమాత్మకు కైంకర్యంగా సమర్పించిన ఆదిశేషుడే పరమాత్మ మాయని కనిపెట్టాలంటే సంవత్సరం పాటులో 5 రోజులు తక్కువ ఉందనగా, అంటే 360 రోజులు జరిగిన తరువాత కూడా అది కృష్ణుడు చెప్తేనే తెలుసుకోగలిగాడు. ఇప్పుడు చెప్పండి, భగవంతుడి మాయని మనం తెలుసుకోగలమా? భగవంతుడి మాయని పోని మనం దాటగలమా? చాలామంది అంటూ ఉంటారు, ఆ మాయ ఏపాటితో నేను చూస్తాను అని. మాయ ఏపాటితో చూస్తానడమే పెద్ద మాయ. అసలు మాయ ఎలా ఉంటుందో చూడాలనుకోవడమే పెద్ద మాయ. కాబట్టి అసలు ఆ మాయని నువ్వు దర్శనం చేయలేవు, దాటలేవయ్యా. అలాంటిది ఒక సంవత్సరంలో 5-6 రోజులు ఉందనగా ఓనాడు ఒక లీల జరిగింది. ఈ బలరాముడు అడవికి వెళ్ళాడు. ముందరగా దగ్గరగా లేగదూడని మేపుతున్నాడు. ఈ తండ్రులు ఏం చేసేవాళ్ళు అంటేనండి, ముందుగా గోవుల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. గోవులు ఎత్తైన ప్రదేశాలకు ఎక్కగలవు కదా, అందుకని ఎత్తు ప్రదేశాలకు గోవులు వెళ్ళేవి. క్రింద ప్రదేశాలలో లేగదూడలు ఉండేవాళ్ళు. పిల్లలు కొండెక్కాలంటే కష్టం, లేగదూడలు కొండెక్కాలంటే కష్టం. అందువల్ల క్రింద ఏమో దూడలు మేసేవి, పైనేమో గోమాతలు వెళ్ళేవి. ఇప్పుడు ఓ రోజున ఏం జరిగిందంటే, ఈ గోవుల్ని పైన మేపుతున్నటువంటి గోపాలకులు, గోవుల్ని క్రింద భాగంలో మేపుతున్నటువంటి ఈ గోపాలులు వీళ్ళ లేగదూడల్ని పైన ఉన్నటువంటి గోవులు చూశాయండి. ఎప్పుడూ ఉదయాన్నే కాస్త చక్కగా పాలిచ్చి బయలుదేరాయి గోవులు. అయితే ఇవి కింద ఉన్నటువంటి లేగదూడల్ని చూడగానే ఎన్నో ఏళ్ళైపోతే ఎంత ప్రేమ కలుగుతుందో అంత ప్రేమగా పైనున్నటువంటి ఈ గోవులు లేగదూడల దగ్గరికి పరిగెత్తుకొస్తున్నాయి. వీళ్ళు గోపాలులు వెనకాతల గోవులు మేపేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళ తండ్రులు. వీళ్ళందరూ కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు, సురభి ఆగు, ఓ లత ఆగు, ఓ లక్ష్మి ఆగు అని పేరు పెట్టి పిలుస్తున్నారు గోవుల్ని. ఏ ఒక్కరి పేరుని ఖాతరు చేయకుండా కిందకు పరిగెడుతున్నాయి. ఇది వాళ్ళకు అవమానం అనిపించింది. ఎందుకంటే ఏ రోజు కూడా ఇంట్లో యజమాని మాట ధిక్కరించి ఇలా ప్రవర్తించలేదే, ఇలా మా మాటల్ని కాదనే ఎక్కడికి ఎడుతున్నాయి అని వీళ్ళు ఆ బాగా వాటి వెంట పరిగెత్తుకొచ్చేశారు. అయితే లీల ఏం జరిగింది, ఈ దూడల దగ్గరకు చేరిన గోమాతలు చక్కగా వాటికి స్తన్యమిస్తుంటే ఈ గోపాలుని చూసినటువంటి ఈ చిన్నపిల్లల్ని చూసిన వాళ్ళ తండ్రులు ఉన్నారే, వాళ్ళు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ తలనిలా దువ్వుతూ వాళ్ళ చుబుకాన్ని పట్టుకొని వాళ్ళ బుగ్గల్ని నిమురుతూ వాళ్ళ కళ్ళనిలా తుడుస్తూ వాళ్ళ నుదుటి మీద ముద్దులు పెడుతూ ఎన్నో ఏళ్ళు అయితే కుమారుణ్ణి చూస్తే ప్రతి తండ్రికి ఎంత భావన కలుగుతుందో అంత భావన ఈ గోపాలుల్లో చూశాడు. ఇవిడు బలరాముడికి ఆశ్చర్య విషయం. ఇదేంటి, పొద్దునే కదా వాళ్ళు ఇలా వచ్చారు, మేము ఇలా వచ్చాం, మాకు వారికి ఒక పెద్ద ఒక అర్ధ గంట కంటే పెద్ద వ్యత్యాసం ఉండదు. ఇదేమిటి, ఎంతో కాలమై కొడుకుని చూసినటువంటి తండ్రిలాగా ఇంత వ్యామోహం ఏమిటి దేహాల మీద వీళ్ళకి? పోని పశువులంటే వాటికి జ్ఞానం ఉండదు అనుకుందాం, యుక్తాయుక్త విచక్షణ లేదనుకుందాం, కానీ వీళ్ళు కూడా ఇంత ఆబాధ అంత ప్రేమ చూపిస్తున్నారే, ఈ గోవులకెందుకు ఈ భావన కలుగుతోంది, ఈ గోపబాలుకెందుకు, ఈ తండ్రులకెందుకు గోపబాలుల మీద ఇంత ప్రేమ కలుగుతుందని ఆలోచించి వెంటనే ఈ లీలలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అని ఆయన చక్కగా ఆలోచించి చూశాడు. ఇలా చూసేటప్పటికీ ఇంతవరకు మోహము చెంది ఉన్నాడో ఏమో, ఈ మోహం అనేది పటాపంచలయ్యే సమయం వచ్చిందండి. సన్నుమానిన ఎట్టి శాపక శ్రేణిపై గో గణంబులకు గోపాలకులకు ఇబ్బంగి వాత్సల్యమెబ్బంగి ఉదయించే హరి తొల్లి మన్నించునట్లు వీరు మన్నించుచున్నారు మమత చేయుచు ప్రీతిన్ అంబుజాక్షుని కన్న ఎట్లు నాకు ప్రేమమయ్యడిడింబ బృందంబు కనుగొన్న ఇది మహాద్భుతమెందు నెరుగరాదు మనుజ దైవత దానవ మాయ యొక్కో కాక నా భర్త ఎగుచున్న కమలనయను మాయయో కాక ఇతరుల మాయ నన్ను గలపనోవదు విభుమాయ కాకనోపు. బలరాముడు అనుకుంటున్నాడు, తల్లి పాలు విడిచినటువంటి వయస్సులో ఉన్న ఈ బిడ్డల పైన ఆ తల్లులకు అంత మమకారం ఎందుకు కలుగుతోంది? వాస్తవానికి తల్లులకు సన్యం వచ్చే వయస్సు కాదే, ఐదేళ్ళప్పుడు పిల్లలు త్రాగే వయస్సు కూడా కాదే, ఎందుకని వాడికి సన్యం వచ్చింది, వీళ్ళు ఎందుకు అంత తాగుతున్నారు? లేగలపైన గోపబాలుడికి గోవులకి ఇంత ప్రేమ వాత్సల్యం ఎందుకు పుట్టుకొచ్చింది? ఇది వరకు కృష్ణుడు ఏడ మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో ఇప్పుడు తమ బిడ్డలపైన అంత ప్రేమ చూపుతున్నారే. నాకు కూడా ఈ బిడ్డల్ని లేగల్ని చూస్తుంటే కృష్ణుణ్ణి చూచినట్టే ప్రేమ ఇష్టము కలుగుతున్నాయి. ఇది మహాద్భుతంగా ఉంది. ఇంతకుముందు ఇటువంటిది ఎప్పుడు నేను ఎరుగని, మానవులు కానీ దేవతలు కానీ దానవులు కానీ చేసిన మాయ కాదు కదా. పోనీ నా స్వామి యొక్క విష్ణువు యొక్క మాయ ఏమో, ఇతరుల మాయ అయితే నన్ను మోసగించలేదు కదా, ఇది నా స్వామి మాయ అయి ఉంటుందని బలరాముడు గుర్తించాడు. అప్పుడు బలరాముడు ఇంతవరకు మోహం చెంది ఉన్నా ఇప్పుడు దివ్య దృష్టితో శ్రద్ధగా చూశాడు. తన స్నేహితులు లేగదూడలు అన్నీ కృష్ణుడే అని గ్రహించాడు. ఇలా యోగ దృష్టితో చూచిన బలరాముడు నమ్మలేక కంగారు పడి కృష్ణుణ్ణి అడిగాడు, మహాత్మా ఇంతకి ముందు వరకు లేగదూడలన్నీ ఋషులాంశతో జన్మించాయని, గోపాలకులందరూ దేవతల అంశలని నాకు అనిపిస్తూ ఉండేది, ఇప్పుడు చూస్తే ఆ లేగలు బాలకులు అందరూ నిస్సందేహంగా నీవే అని నాకు అనిపిస్తుంది, ఈ వింత ఏమిటి అని అడిగాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు అన్నగారి పేరుతో అనురాగంతో అన్నాడు, అన్నయ్య ఉన్న రహస్యం చెప్తాను, ఇది అంతా కూడా బ్రహ్మ తాను చేసిన పని వలన బ్రహ్మకు గర్వభంగం కలగడానికి నేను చేసిన లీల అని చెప్పాడు. వెంటనే బలరాముడు కూడా గుర్తించాడు. ఈ విధంగా శ్రీహరి బాలురు లేగదూడలు తానే అయి చెరించినది ఒక్క ఏడాది. ఈ కాలము బ్రహ్మదేవుడికి తన కాలమానంలో ఒక త్రుటి కాలంగా అనిపించింది, అంటే చాలా కనురెప్ప వేసిన కాలం ఆ కాలంలాగా అనిపించింది. ఆయన వచ్చి లేగల రూపంలో బాలకుల రూపంలో కనిపిస్తున్న బాలకృష్ణుని చూసి నివిరబోయాడు. ఈ గోకులంలో అసలైన బాలకులు లేగలు నా మాయ గుహలో ఇప్పటికీ నిద్రపోతున్నారు కదా, మరి వాళ్ళు ఎక్కడికి పోలేదు? ఎవరైనా సృష్టి చేశారా అనుకుంటే నాకు బదులుగా మరొక బ్రహ్మ లేరు కదా, మరి వీరెవరు, ఎలా తయారయ్యారు? నేటికి భూలోకంలో ఏడాది అయిపోయింది, కృష్ణుడితో విహరిస్తున్న వీరంతా ఎక్కడి నుంచి వచ్చారో కదా. బ్రహ్మ పంపున కాని పుట్టదు ప్రాణ సంతతి ఇప్పుడన్ బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా బ్రహ్మ నేను సృజింపనుండక బాలవత్స కదంబమే బ్రహ్మ మందు జనించనొక్కడ బ్రహ్మమౌనది చూడగన్ అన్నాడు. బ్రహ్మ సృష్టి చేస్తే కానీ జీవరాశులు పుట్టవు కదా, సృష్టి చేసేటువంటి బ్రహ్మ అంటే నేను ఒక్కడే కానీ రెండవ వాళ్ళు ఏడు కదా. బ్రహ్మగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరే పిల్ల గొల్లపిల్లలు దూడలు ఎలా వచ్చాయి? వీటిని బ్రహ్మ ఎలా సృష్టి, వీటిని ఏ బ్రహ్మ సృష్టించాడు? ఇందరిలో ఒక్కడిగా ఉన్నటువంటి పరబ్రహ్మే ఈ సృష్టి చేయడానికి కారణమా అని ఆలోచన మొదలెట్టాడు. సర్వస్వాన్ని తేలికగా తెలుసుకునే నేర్పరి గనక ఆ పితామహుడు జ్ఞానవృద్ధుడు బ్రహ్మదేవుడు నివెరబోయి కంగారు పడి తనలో తాను ఆలోచించాడు. ఇక ముందు చేయవలసిన కార్యమేమిటో తెలియక బిక్కముఖం వేశాడు. శ్రీహరి మోహం అంటని వాడయ్యా, కానీ తన జగత్తునన్నంటినీ మోహింప చేయగల నేర్పరి. ఏమండి, ప్రపంచంలో ఒక నాటకంలో జరిగేటువంటి వాడు ఏడ్చే ఏడుపులన్నీ అబద్ధమే. ఒక వ్యక్తి స్టేజీ మీద ఏడుస్తూ ఉంటాడండి, స్టేజీ మీద ఏడ్చే ఏడుపులన్నీ అబద్ధమే. వాస్తవానికి ఆ కన్నీరు అబద్ధమే, సంఘటన కూడా అబద్ధమే. కానీ అబద్ధాన్ని నిజమనుకొని ఎవడు భావన చేస్తాడో వాడు ఇక్కడ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ నాటకాన్ని చూసేవాడు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. వాణ్ణి ఎంత ఏడిపిస్తే పైవాడు అంత గొప్పగా నటించినట్టు. అంతే కదా, వీడు ఎంత గొప్పగా ఏడిస్తే ఆ వేసినటువంటి వాడు అంత గొప్పగా నటించినట్టు లెక్క. లోకంలో పరమాత్మ సృష్టిలో వాడు నటిస్తేనే మానవులు ఇంత మోహింపబడుతున్నారే, ఆ మాయకింత వసూలైపోతున్నారే. మరి ఆ మాయగాడే ఒక వేషగాడై లోకంలోకి వచ్చి తానే అవతారాన్ని ధరించి మానవాకారంతో వస్తే ఆ ఆట ఎంత బాగుంటుంది, ఆ మాయ ఇంకెంత బాగుంటుంది. దాని అర్థాన్ని గుర్తించగలిగినటువంటి వాడు ఇంకెవడైనా ఉంటాడా? బ్రహ్మంతటి వాడు మోహపోయాడు. మోహము లేక జగంబుల మోహింప చేయనేర్చి మొనసిన విష్ణును మోహిపించదనచున్ మోహమున విధాత తాను మోహితుడయ్యన్. వాడే మోహంలో పడేద్దామనుకొని బ్రహ్మగారే మోసపోయేట్టుగా వచ్చేసింది అక్కడ. ఆ బ్రహ్మే మోహితుడైపోయాడు. పగటి వేళ పాపం మినుగుడు పురుగులు అనుకుంటాయటండి, రాత్రి వేళలో నేను లేకపోతే ఈ జనం ఏమైపోయేవాళ్ళు, దాని బ్రతుకు ఎంత ఉంటుందండి? మినుగురు పురుగు బ్రతుకు, మినుగురు పురుగు బ్రతుకు ఇంత ఉంటుందండి. ఆ మినుగు పురుగు రాత్రిపూట ఎగురుతూ 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 అనుకుంటుంది, నేను లేకపోతే ఈ జనమందరూ ఏమైపోయేవాళ్ళు, నా ప్రకాశం లేకపోతే వీళ్ళందరూ ఏమైపోయేవాళ్ళు అని విర్రవీగుతూ ఉండేటప్పటికీ ఉదయం పూట 6 కాగానే తూర్పు దిక్కుల సూర్య భగవానుడు వస్తూ ఉంటాడు. ఇప్పుడు మినుగు పురుగు కాంతి ఏమైపోతూ ఉంటుందండి? మినుగు పురుగు కాంతి ఏమైపోతూ ఉంటుంది? కనుమరుగైపోతూ ఉంటుంది. అలాగే భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంలో నేను లేకపోతే ఏమైపోతుంది అని అనుకోవడం కంటే మాయ ఇంకోటి. లోకంలో తన పరమాత్మ తన సేవని తన పనిని ఒక గడ్డి పరకను నిలబెట్టి చేయించుకోగలిగిన సత్తా కలిగిన వాడు పరమాత్మ. మనం లేకపోతే ఎవరైనా చేస్తారా పని? లోకంలో మనం అనుకుంటాం, నేను లేకపోతే భాగవతం ఎవరు చెప్తారండి, నేను లేకపోతే పాట ఎవరు పాడతారండి, నేను లేకపోతే పని ఎవరు చేస్తారండి. నీవు లేకపోతే గడ్డి పరకని నిలబెడతాడు పరమాత్మ, ఇది చేయునుగాక. లేదా చరిత్రలో జరగలేదా పరమాత్మ ఎన్నిన్ని పనులు చేశాడండి, ఎన్ని లీలలు చేశాడు? అంటే చేయవలసిన పనిని చాలా తక్కువ వాడితో చేయించాడు పరమాత్మ. అల్పమైనటువంటి దాన్ని స్వల్పమైన దాన్ని నిలబెట్టి కార్యాన్ని చేయించాడు. ఓ చిటికెన బ్రేలితో గోవర్ధనగిరిని మోశాడండి. ఓ ఇంత పర్వతము స్వామివారి చిటికెన వేలు, ఎంత అద్భుతమైన క్రియ చేయించాడు. కోతుల చేత వారధి కట్టించాడు, ఒక ఉడత చేత స్వామివారు సేవ చేయించాడు. అక్కడ మనం చేసినటువంటి సేవే గొప్పదనుకుంటే ఉడత చేసిన సేవ ఏమనుకోవాలి, ఆ కప్పులు చేసినటువంటి సేవ ఏమనుకోవాలి? అంటే ప్రతీదానికి సమాధానం ఉంది పరమాత్మ దగ్గర. అయితే మనమేం చేస్తున్నామంటే మన అహం అనే పొర అడ్డుగా ఉండడంతో నేను కదా చేశాను, నేను లేకపోతే అనే మాట వచ్చి తీరుతుంది. అందుకనే పరమాత్మ తన పనిని అద్భుతంగా చేస్తాడు. ఎప్పటి వరకు మినుగు పురుగుల కాంతి గొప్ప? సూర్యుడు వచ్చేంత వరకు. రాత్రివేళ మంచు చీకటిలో లీనమై మాయమైపోతుంది. అలాగే విష్ణువు మాయకు పుట్టినింది. అటువంటి విష్ణువు పైన ఇతర మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు పసచడి అవి విడిపోతాయి, తమని ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి. ఇప్పటి వరకు బ్రహ్మగారంటే ఒక భక్తిభావం ఉండేది ప్రజలకి. ఇప్పుడు ఈ బ్రహ్మగారు చేసిన పనికి ఏమైపోయాడు? ఆయన తన పనిని, తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని పోగొట్టుకున్నాడు. అంటే మహాత్ములు ఏం చెప్తున్నారు? మన గౌరవం నిలుపుకోవాలంటే మన బుద్ధి కూడా ఉన్నతంగా ఉండాలి. మన బుద్ధి ఉన్నతంగా లేదనుకోండి, మన క్రింద పనిచేసేవాడే మనల్ని గౌరవించాడు. మన క్రింద పనిచేసేవాడు మన ముందు గౌరవిస్తాడు. మన వెనక్కి వెళ్ళి ఇలాంటి దరిద్రం వాడి దగ్గర పనిచేయాల్సి వచ్చింది, ఏ జన్మలో చేసిన కర్మ ఎవరికైనాడు బాకీ ఉండి దరిద్రుడి దగ్గర పడ్డానో అని అనుకుంటాడండి. కానీ ఎదురుకొచ్చి ఏమంటాడు, అమ్మగారు మీరు లేకపోతే నేను ఏమైపోయేవాడిని అంటాడు. వాడు అనుకుంటాడు, ఈ జన్మకు చాలరా బాబో, ఈ దరిద్రం దగ్గర సేవ, ఇంక ఈ జన్మలో ఇక నేను చేసుకోను, వచ్చే జన్మలో నన్ను కుక్కగానైనా పుట్టించుకునేటువంటి వాడి దగ్గర పనికి మాత్రం నన్ను పెట్టగ స్వామి అని వేడుకుంటారండి. అంతే, అలాగే మనం గత జన్మలో ఏమేమైతే చేస్తున్నామో అవన్నీ మనకు అనుభవానికి వస్తాయి తప్పకుండా. అలాగే పరమాత్మ ఎందు చేసేటువంటి మాయ, ఇప్పుడు బ్రహ్మదేవుడి గౌరవం ఎంత ఉండేదండి అంతకు ముందర, ఇప్పుడు ఆ గౌరవం ఏమైపోయింది? తక్కువ పని చేస్తే తక్కువ వారి ముందు కూడా ఎక్కువ స్థాయి ఉన్నవాడు కూడా క్రిందుగానే పరిగణింపబడతాడు. తన స్థాయిని వాడు తన ప్రవర్తన ద్వారా దిగదార్చుకుంటున్నాడని అర్థం. అక్కడ స్థాయి ఎంతో గొప్పది. మన మహాభారతంలో శంతనుని చూస్తాం. శంతనుడు అంటే గొప్ప రాజు అండి ఆయన. ఆ రాజుగారు దాశరాజు గారి దగ్గరికి వచ్చాడు. దాశరాజు అంటే చేపలు పట్టుకునే వృత్తిలో ఉండేవారు, పడవ నడుపుతూ ఉండేవాడు, సత్యవతి గారి తండ్రి. ఆయన దగ్గరికి వస్తే ముందు దాశరాజు గడగడలాడిపోయాడు. ఇంత మహారాజు ఏంటో నా దగ్గరికి వచ్చాడు, ఈయన దగ్గర నేనేం తప్పు చేశాను? తప్పు చేసినా కానీ భటుల్ని పంపిస్తారే, కానీ రాజే వచ్చాడంటే నేనెంత తప్పు చేశాను, ఏ నేరం నా మీద నా మోపడిందో అని మునిగిపోయాడు. ఎప్పుడైతే నీ కూతుర్ని నాకు ఇస్తావా అని అడిగాడో, ఏమండి, వెంటనే ఆయనకి గౌరవం పోయింది. ఎవరికి గౌరవం పోయింది? శంతనుడికి గౌరవం పోయింది. ఇప్పుడు దాశరాజు ఆయన ఎదురుగానే కుర్చీ మీద కాలేసి కూర్చున్నాడు. ఈ సిగ్గుందటయ్యా, ఇంత వయస్సు వచ్చి నా కూతురు కావాల్సి వచ్చిందా అన్నాడు. చూశారా, అక్కడ దాశరాజు స్థాయి ఏమిటి, శంతనుడి స్థాయి ఏమిటి? శంతనుడి స్థాయిని దిగదార్చిందేమిటి? తన బుద్ధి, తన ప్రవర్తన. మానవుణ్ణి ఉన్నతిని చేసేది బయట ఉండే ఐశ్వర్యాలు కాదండి, మన బుద్ధి, మన ప్రవర్తన. ఈ రెండూ సక్రమంగా ఉన్నాయనుకోండి, ప్రపంచంలో నీ గౌరవం ఈ ఒక్కడొచ్చి ఒక్కర్లేదు. కానీ మనం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మన గౌరవాన్ని దిగదార్చేది మన యొక్క ప్రవర్తనే, మన బుద్ధి. మన బుద్ధి ప్రవర్తన రెండూ సక్రమంగా లేకపోతే గౌరవం కొట్టుకుపోతుంది, అంతే. వరదలో కొట్టుకుపోయినటువంటి చెత్తపాదిరిగా అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు ఎంత ఉన్నతమైన వాడయ్యా, ఆయన స్థితి ఎంత గొప్పది. ఈ లీల చేసి తన యొక్క గౌరవాన్ని పోగొట్టుకున్నాడు బ్రహ్మదేవుడు, తన గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి. ఇప్పుడు అంటున్నాడండి, పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి ఈ జగము సగము పోయెను ప్రాయము, ఇట్టివి నూతన సృష్టులు పుట్టులేదు ఔరా ఇట్టి భూమెలు భూమి. ఆయన అంటున్నాడు, ఏనాడో పుట్టాను, పుట్టిన తర్వాత బుద్ధి తెలిసింది, ఈ జగత్తునంతటిని పుట్టించాను, నా వయస్సు సగం గడిచిపోయింది, ఇంతవరకు ఇలా కొత్త సృష్టిలు పుట్టడం నేను ఎప్పుడూ చూడలేదు, ఔరా నేను పుట్టించిన ఈ భూమిపైన నాకందని ఇన్ని మాయలున్నాయా అని ఆశ్చర్యపోయాడు బ్రహ్మగారు. బ్రహ్మదేవుడు తన వాకిట సరస్వతి ఉన్నదనేటువంటి అభిమానం వల్ల కొంత గర్వపడుతూ ఉండేవాడు. ఎందుకంటే తన నోటిలో సరస్వతి ఉంది కదా, అందువల్ల తను ఏదంటే అది జరుగుతుందనేటువంటి కొంత అభిమానం ఉండేది ఆయనకి. ఇలా ఆలోచిస్తూ ఇప్పుడు ఆయనకి ఎప్పుడైతే గర్వం తొలగిపోయిందో ఇప్పుడు ఆ చుట్టూ ఉన్నవారిని చూశాడండి. ఇక్కడ చూడండి, సృష్టి రెండు విధాలుగా కనబడింది బ్రహ్మగారికి. గర్వం తొలగకముందు బాలుడిలాగా, గర్వం తొలగిన తర్వాత కృష్ణుడిలాగా. గర్వం తొలగకముందు ఎలా కనిపించారు వాళ్ళు? పిల్లలు, గోవులు. ఏమండి, మరలిస్తున్నటువంటి పిల్లలు, మరల పడుతున్న గోవులు, మరలమని చెప్తున్న కృష్ణుడు, ఇక్కడ మూడు కనిపించాయి. కానీ ఎప్పుడైతే లోపలున్న గర్వం పోయిందో ఈ మూడు ఒక్కటే. అంతకు ముందర బాలుడు వేరు, గోవులు వేరు, కృష్ణుడు వేరు. ఇప్పుడు గర్వం తల దిగిన తరువాత ఇన్ని లేవయ్యా, ఉన్నదొక్కటే. కాబట్టి ఎప్పుడైతే అలా ఆలోచించాడో ఈ పిల్లల వారు వెనక చూస్తే ఇందరు మేఘశ్యామ మూర్తులు కనబడుతున్నారండి. ప్రతివారు మేఘశ్యామ మూర్తులే. కృష్ణాష్టమి రోజు కనుక అందరూ బాలకృష్ణుడి వేషంతో వచ్చినట్టుగాను, ఏమండి, ఈ బాలకృష్ణుడు వేరువేరుగా ఉంటాడు, కానీ ఆ బాలకృష్ణుడు అందరూ ఒకే రూపం. ఆ బాలకృష్ణుడి రూపంతో చక్కగా హారాలు పెట్టుకున్నారు, కుండలాలు వేసుకున్నారు, కిరీటాలు పెట్టుకున్నారు, వైజయంతి వలమాలికలు ధరించారు, అందంగా ఉన్నారు. వక్షస్థలం పైన శ్రీవత్సమనే పుట్టుమచ్చుంది, శుభకరమైనటువంటి బాహుపురులు, కాలిగజ్జలు, బంగారు కడియాలు, నడుముకు కాంచీకలాపాలతో కనిపిస్తూ ఆ బ్రహ్మను బెదరగొడుతున్నట్టుగా కనిపించారు. పాదాల నుండి శిరస్సుల వరకు తులసీ దళాల మాలలు ధరించారు. వ్రేళ్లకు రవల ఉంగరాలు మెరుస్తున్నాయి. అందరికీ నాలుగేసి చేతులున్నాయి. ఆ నాలుగు చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మాన్ని ధరించారు. బంగారు రంగు పట్టు వస్త్రాలు ధరించారు. వెన్నెల వంటి చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నారు. కన్నుల నుండి కరుణాకటాక్షాలు వెదజల్లుతున్నాయి. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నారు. సచ్చిత్ ఆనందమైనటువంటి అనంత రూపాలతో భాసిల్లుతున్నారు. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వం అనేటువంటి ఎనిమిది సిద్ధుల గణాలు అన్నీ తమలోనే ధరించి ఉన్నారు. అందరూ అంతర్యామి స్వరూపులే గనక ఇది మాకు పరాయిది అనే భేదం వాళ్ళ మధ్య కనబడటం లేదు. లక్ష్మీదేవితో కూడిన నారాయణుడి ప్రతిబింబాల్లాగా వాళ్ళు విలసిల్లుతున్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మ దగ్గర నుండి చరాచరములైన జీవరాశుల వరకు, అణిమ మొదలైన సిద్ధుల దగ్గర నుండి మాయా మొదలైనటువంటి శక్తుల వరకు ఇలా 24 తత్వాలు, మహత్తు, అహంకారము, బుద్ధి, మనస్సు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఈ 24 తత్వాలు, మూడు గుణాల కలయిక, కాలం, మార్పు, కారణం, సంస్కారం, కామము, కర్మము, వాటి గుణాలు, ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు చేస్తున్నాయి, గానాలు చేస్తున్నాయి. ఇలా నారాయణ స్వరూపులైనటువంటి ఈ బాలకులకు లోబడి సేవిస్తూ ఉన్నాయి. వేదాంతమంతా తెలిసిన వారికైనా సరే ఈ విశ్వరూపము తెలియదు. ఈ విధంగా దేదీప్యమానమైనటువంటి ఆ రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు అనుకున్నాడు, బాలురంగంటి నా చేరి వాసిన వారిని మున్నవారినే బోలగ దూచునంతటిన భూరి నిరగ్గల దుర్గమ ప్రభాజాలముతోడ చూపులుకుని జాలిమి తెచ్చుచు ఉన్నవారు ఏ మూలము మార్గమెయ్యదియో మోసము వచ్చగదే విధాతకున్. బ్రహ్మగారు అనుకుంటున్నారు, నా చేష్టలకు లోబడక తప్పించుకున్న ఈ బాలురందరినీ చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనబడుతున్నారు. ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులతోనైనా సమీపించడానికి వీలు కాకుండా ఉన్నదే. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలడం లేదు అన్నాడండి. బ్రహ్మ దృష్టికి కూడా అందని సృష్టి నారాయణుడు. ఆయన సృష్టి అంత విశేషమైనది. అంటే బ్రహ్మ సృష్టిని బ్రహ్మ చూడగలడు, కానీ నారాయణ సృష్టిలో ఉండేటువంటి ఆంతర్యాన్ని అవలోకించాలంటే అక్కడ బ్రహ్మ దృష్టికి కూడా అందదు, ఆయన అనుగ్రహించిన దృష్టికి మాత్రమే సాధ్యం. వెంటనే దీనికి అంతటికి మూల కారణమేది, ఇప్పుడు నేనేం చెయ్యాలి, అసలు సృష్టికర్త అయిన బ్రహ్మకే మోసం వచ్చింది కదా అని ఈ బాలు రూపాలు బ్రహ్మదేవుడికి ఈ ఇంద్రియాలకు భరించడానికి అయిపోయాయండి. చూచి చూచి చేష్టలు దక్కి డసిపోయాడు. ఈ సృష్టికంతటికి పరముడైనటువంటి ఈశ్వరుడు విష్ణువే. ఏ పరమేషు తేజమున ఈ సచరాచరమైన లోకము ఉద్దీపితమయ్యే అట్టి విభుతేజము కన్నుల చక్కజూడగానోపక పారవస్యము నుండుచున్ సంస్థీమిత అఖిలేంద్రియములడై పరమేష్ఠి మైమరచినప్పుడు చిత్రపు రూపు కైవడిన్. పరీక్షిత్ మహారాజా, ఇది సృష్టికంతటికీ పరముడైనటువంటి ఈశ్వరుడు యొక్క తేజస్సు. అది అతని నుండి పుట్టిందే, నారాయణుడిలో నుంచి పుట్టిందే. దాని వల్ల చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది, కాంతివంతమై కన్నులు కనబడుతుంది. ఏమంటే మనం ఇంత చాలా గొప్పగా మనల్ని మనం గొప్ప అనుకుంటున్నాం, కానీ ఒక్కసారి మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడిని తేరిపారా చూసిన తరువాత ఒక్కసారి మీ ఎదురుగా ఉన్న వస్తువుని చూడండి, అది చూడడానికి సత్యంగా కనబడుతుందా? మీకు వింత వింతగైనటువంటి రంగులు కనబడతాయి. బాగా 12 గంటల సమయంలో సూర్యుడిని చూసి, ప్రకాశిస్తున్న సూర్యభగవానుని చూసి మీ ఎదురుగా ఉన్న వస్తువుని చూస్తేనే రకరకాల ఆకారాలు, రకరకాల రంగులు కనిపిస్తాయి, కానీ ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించదు. ఒక సూర్యప్రకాశాన్ని చూచి మీ కన్నులు ఇంత భ్రమపడితే దివి సూర్య సహస్రస్య భవేద్యుగ బదుద్ధిత. భగవద్గీతలో దివి సూర్య సహస్రస్య, వేల కొలది సూర్యులు వెలిగితే ఎంత దేదీప్యమానమైనటువంటి ప్రకాశం వస్తుందో ఒక పరమాత్మ యొక్క ప్రకాశము అంత దేదీప్యమానము. ఇక్కడ సహస్రము అంటే 1000 అనుకోకండి, సహస్రము అంటే అనంతము అని అర్థం. సహస్రం అనే పదానికి అనంతం. లోకంలో కొన్ని మాటల్ని మనం వాడతామండి, అది మనం సరిసంఖ్యలోనే వాడతాం. నలుగురిని పిలుచుకోవాలి కదండి, పది మందికి తెలియాలి కదండి, నలుగురు నడిచేది బాట కదండి, ఇలా మనం చక్కగా మాటల వాడుకలో వాడతాం. అంటే అక్కడ అర్థమేమిటి, ఇది నాలుగు అనేది అనంతానికి పర్యాయపదం. నలుగురిని పిలుచుకొని భోజనం పెట్టాలి కదండి అంటాం, అంటే నలుగురిని పిలుస్తావా, కాదు కదా. అంటే నాలుగు అనేది పర్యాయపదం, అనంతానికి పర్యాయపదం. ఆ నలుగురు అనే పదంలో 4000 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, అది నీ శక్తి. 40 అయినా 400 అది అంకికి పర్యాయపదం ఏమిటి, నలుగురు. అలాగే 10 నడిచేది త్రావండి అంటారు, 10 నడుస్తున్నారు ఆ లెక్కేసుకొని, కాదు కదా. అనంతానికి పర్యాయపదం. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు అనంతుడు. ఆ అనంతుడు అనే పదానికి సూర్య సహస్రస్య, ఆ ప్రకాశానికి ఇదమిద్దమని లెక్కలేదు గనక, అనంతాన్ని లెక్క వేయలేం గనక సహస్రము అంటే అనంతం. అందుకే సహస్రనామార్చన అంటే అర్థం ఏమిటంటే అక్షరస్వరూపమై అనంతంగా భాసిస్తున్నటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని ఈనోటితో వర్ణించడానికి సాధ్యము కాదు గనక మన బుద్ధికి అందిన 1000 నామాలతో నిన్ను స్తుతిస్తున్నాను స్వామి, అల్పబుద్ధిమైనటువంటి నేను అనంతమైన నీ తత్వాన్ని ఎరుగలేకపోతున్నాను గనక నా అల్పత్వాన్ని మన్నించి నీ అనంతత్వానికి ఇది ప్రతీకగా భావన చేసి నన్ను నీ దరి చేర్చుకో, ఇది మన భావన. అలాగే ఇక్కడ కూడా స్వామివారు ఇన్ని రూపాలుగా కనబడుతున్నారు, ఇది నా చూపులకి శక్తి చాలడం లేదే, దీనికి అంతటికీ మూల కారణం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే ఆ తేజస్సులో, ఈ సృష్టి అంతా కూడా కాంతివంతంగా అయ్యి పూర్ణంగా కనబడితే ఈ బ్రహ్మదేవుడు తేజస్సు అంతా కలిపినా కానీ ఒక్క భాగానికి సరిపోదటండి. అంటే అనంతమైన భగవంతుడి యొక్క విభూతి ప్రకాశంలో బ్రహ్మదేవుడి దగ్గర ఉండే తేజస్సు ఓ భాగం మాత్రమే. ఇంత మాత్రానికే ఇప్పుడు చూపించిన ఈ అనంత రూపాన్ని బ్రహ్మదేవుడు కూడా చూడలేక పరవశించిపోయి ఇంద్రియాలకు చీకటి గమ్మిందండి. బాగా సూర్యుని చూసిన తర్వాత కింద చూస్తే మనకేం కనబడుతుంది, చీకటే. అలాగే చీకటి గమ్మేసింది. అప్పుడు బ్రహ్మగారు బొమ్మ గీసినట్టుగా అలా వడలు మరిచి నిలబడిపోయాడు. ఈశ్వరుడైనటువంటి కృష్ణుడు బ్రహ్మని చూశాడండి. మాయకతీతుడై వేదాంతాలు చదివినంత మాత్రమున దొరకనివాడు పరమాత్మ ఎలాంటి వాడండి, మాయాతీతుడు వేదాంత విజ్ఞాన దుర్లభుడు స్వప్రకాశానందుడు అయిన తన బాహుళ్యము చూచి నివ్వెరపడిన బ్రహ్మగని ఈశ్వరుండు. ఎప్పుడైతే బ్రహ్మను చూశాడో పరమాత్మ, మాయకతీతుడై వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకనివాడై తన వెలుగులో తాను ఆనందమై ఉండి తన విశ్వరూపాన్ని చూచి బ్రహ్మ నివ్వెరపోయి ఉండడాన్ని గమనించి అనుకుంటున్నాడు, బాలుండై చతురారనుండు తన ఈ బ్రహ్మాభిమానంబునల్లోలుండై. ఏమండి, మనకుండేది దేహాభిమానం అయితే బ్రహ్మకుండేది బ్రహ్మాభిమానం. బ్రహ్మాభిమానం అంటే అర్థమేమిటి, దేహాభిమానం అంటే నేను దేహాన్ని అని అర్థం. బ్రహ్మాభిమానం అంటే అర్థమేమిటి, నేను బ్రహ్మని అనే అభిమానం. ఆయనకు ఆ అభిమానం ఉంది, మనకి ఈ అభిమానం ఉంది. ఏ అభిమానమైనా అచ్యుతుడి దర్శనానికి అడ్డమే. వేదాంతాలు చదివినా తనను తాను తెలుసుకోలేకపోతే అక్కడ ఈ వేదాంతం అంతా కూడా వృధానే. ఈ బ్రహ్మదేవుడు 4 తలలున్నాయనుకుంటున్నాడు. మతిదప్పి నా మహిమ ఆలోకింపనే తెంచే తాను ఆలోకింపగా నెంతవాడననుచు మాయాజాలమునం విప్పి తల్లీలా రూపములెల్ల దాచినట కేళీ చాతురి ధూర్యుడయి. ఇంతటి మహిమను చూడడానికి తానెంత కుర్రాడు కదా, జాలిపడి బాలకృష్ణుడు తన మాయాజాలాన్ని ఇప్పేశాడు. ఏమండి, తన పిల్లాడిని తండ్రి కొంతవరకే వాడిని శిక్షణ ఇవ్వడానికి కొద్దిగా ఏది అప్పుడప్పుడు 4 తగిలిస్తాడండి. తల్లిలాగా ఉండదు తండ్రి యొక్క శిక్షణ. తల్లి లాలిస్తే తండ్రి దండిస్తూ ప్రేమిస్తాడు. ఆ దండన వెనుక ప్రేమ ఉంటుంది. ఎందుకంటే రేపు వీడు బరువు బాధ్యతలు మోయాలి. ఆ బరువు బాధ్యతలు మోయాలంటే వీడు ఇలా అల్లరి చిల్లరిగా ఉంటే ఎలా కుదురుతుంది. అందువల్ల ఇతన్ని శిక్షణ పేరిట ప్రేమిస్తాడు. శిక్షిస్తాడు, మళ్ళీ ప్రేమిస్తాడు. ఈ శిక్షణకు పాపం తండ్రి కూడా అనుకుంటాడు, ఈ పిల్లాడు ఈ పొరపాటు పని చేయకుండా ఉంటే వీడు నేను కొట్టేవాడిని కాదు కదా, అనవసరంగా వీడి పని చేసిన దెబ్బలు తిన్నాడే అని తండ్రి అనుకుంటాడే కానీ వీడిని నాలుగు కొట్టాలి అని ఏ తండ్రి అనుకోడు. అలాగే పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు కూడా కుర్రాడు కదా, పాపం పిల్లాడు ఏదో చూద్దామని చెప్పి నా ఏది నా రూపాన్ని గుర్తెరగక ఇంత చేశాడు. కాబట్టి వెంటనే బాలకృష్ణుడు తన మాయాజాలాన్ని విప్పేశాడు. తాను సృష్టించినటువంటి లీల రూపాలన్నింటినీ కూడా అక్కడికక్కడే దాచేశాడు. ఆటలాడడంలో కానీ ఆడించడంలో కానీ ఆయన చాతుర్యం ఎవ్వరూ ఊహించలేరు. లీలారూపమును ఎల్లదాచినట కేళీ చాతురీ ధుర్యుడై. కేళీ చాతురీ ధుర్యుడట అంటే ఆయన ఆట చాలా గొప్పగా ఉంటున్నట్టు. లోకంలో ఆటలాడే వాళ్ళందరూ మళ్ళీ పరమాత్మ ఆటలో కలిసిపోవలసిన వాళ్ళే. ఎంత గొప్ప ఆటలాడిన వాళ్ళు కొంతమంది అంటారు రాజకీయ చాణక్య దురంధరుడండి అంటారు. ఏం దురంధరుడైతే పోకుండా ఉంటాడా? రాజకీయ చాణక్య నీతి దురంధరుడు కావచ్చుగాక, అక్కడ యముడి దగ్గర ప్రతివాడు ఓడిపోవలసిందే. ఆ పేటికలోకో దానిలోకో వెళ్ళిపోవలసిందే. అక్కడెవరు నిలబడి నేను ధైర్యంగా ఉంటాననేవాడు ఒక్కడున్నాడు? అందుకని 8 కన్నులున్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడు కూడా 8 కన్నులు అట్టండి. ఏమండి 8 కన్నుల వాడే మాయను వదిలించుకోలేకపోతే 2 కళ్ళవాళ్ళం మన ఎంత చెప్పండి. మనం అంటాం నేను మాయ అంతు చూస్తానని. 8 కళ్ళవాడే ఏమీ చేయలేక వెన్నికలు పడ్డాడు. 2 కళ్ళవాళ్ళం ఎర్రవీగుతున్నాం. నేను మాయం చేయిస్తాను, మాయదే దాటడం అంత సులభమా? 8 కళ్ళవాడికి గుర్రు తిరిగిందండి తల. వెంటనే ఎప్పుడైతే స్వామి ఇలా సంకల్పం చేశాడో చచ్చిపోయిన వాడు బ్రతికొచ్చినట్టుగా పదాలు, ఎంత గొప్ప పదాలు వేశాడు అన్నమ మనకు పోతనామ అచ్చినవారు. అంతలోన అజీవుండు సజీవుడై తరంగుడ. అజీవుండు అంటే జీవం లేనివాడు, సజీవుండై అంటే బ్రతికి వచ్చినట్టుగా. 8 కన్నులు గల వేలుపు గమికాడు తేరి తెప్పరి కాలు కేలు కదిలించి. ఇప్పుడు వెంటనే బ్రహ్మగారు అప్పటిదాకా మృతి చెందాడటండి. ఒక రకంగా చెప్పాలంటే ఇక ఎప్పుడైతే బ్రతికొచ్చిన వాడిలాగా తేరుకొని తెప్పరిల్లి ముళ్ళు ముందు కాళ్ళు చేతులు కదిలించుకున్నాడటండి. ఏమండి మనం కలలో చచ్చిపోయినట్టు కల వచ్చిందండి. కల వచ్చేసి మనల్ని కట్టి తీసుకెడుతున్నారు, కట్టెల మీద పడుకోబెట్టారు, మనం కాలడం లేదు, వాడి కిరసనాలు పోస్తున్నాడు, నిప్పు పెట్టాడు. మనం లేస్తుంటే వాడు కట్టె తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాటు కాపరి. మన కలొచ్చింది, వామో అని లేచాము. లేచిన తర్వాత మనకేమనిపిస్తుందండి? ఏమండి కొయ్య మంచమే పాడిలాగా అనిపిస్తుంది. ఏమండి 4 కాళ్ళు మంచం మీద పడుకున్నటువంటి మనకి చితిలాగా అనిపిస్తుంది. మండని ఒళ్ళు మండినట్టుగా, లేని కాటు కాపరి ఉన్నట్టుగా, చచ్చినటువంటి నువ్వు చావనటువంటి వాడు నువ్వు చచ్చినట్టుగా, లేచింది నేను కదా, ఆ చప్పాడి మీద నుంచి లేచానా మంచం మీద నుంచి లేచానా అదొక అనుమానం వస్తుంది. వెంటనే కాళ్ళు చేతులు ఇలా తిప్పి తిప్పి చూసుకుంటాడు. ఎవడో కట్టలేదు కదా, నా బొట్టనేది కట్టలేవే, ఉప్పి విడదీసే ఉన్నాయి, ఇది మంచమే కదా, పాడి కాదు కదా, కట్టెల మోపు కాదు కదా, వెతుక్కుంటాడు వాడికి వాడే. అలాగే ఈయనటండి ముందు కాళ్ళు చేతులు చూసుకున్నాడట, నేనేనా, నా చేతులైనా ఇవి, నా కాళ్ళైనా ఇవి అని. వెంటనే ఒకసారి కన్నులు విప్పి చూద్దాం అనుకున్నాడట. విప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకని? ఏమండి ఇప్పుడు కళ్ళు తెరిపించాడు, కళ్ళు మూసుకుపోయినప్పుడు మానవుడు నడిచాడు, కళ్ళు తెరిచి నడవడానికి భయపడుతున్నాడు. అదే విచిత్రం, కళ్ళు మూసుకొని బ్రహ్మాండంగా నడుస్తున్నాడండి ప్రపంచంలో. కానివి అవును అని చెప్పడానికి సిగ్గు లేకుండా నడుస్తున్నాడు. కానీ అయినది సత్యమని గుర్తించడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చూడండి. కాని దాన్ని అవునని చెప్పడానికి కళ్ళు మూసుకొని ప్రపంచంలో నడవడానికి వెళ్ళిపోతున్నాడు. కానీ కళ్ళు తెరిచి సత్యాన్ని గుర్తించబడే ప్రతి వాడికి భయమేనండి. కాని దాన్ని అవుననుకుంటున్నామా కాదొక్కసారి ఆలోచించండి. అక్కడ చక్కగా స్వామి ఏం చేశాడు, కన్నులు విప్పి చూడడానికి ఆలోచించాడు. ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుందో, ఇప్పుడు కనపడేది సత్యమా కాదా? ఎందుకంటే సత్యం అనుకుంది నన్ను మోసం చేసింది కనుక. నేను ఏది సత్యం అనుకున్నానో సత్యం అనుకున్నది బ్రహ్మనే మోసం చేసిందండి. ప్రపంచం ఎంత, నువ్వెంత, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రపంచంలోకి నువ్వు భ్రమిస్తున్నావు. ఇది నాది అది నాది అన్నీ భ్రమిస్తున్నావు. నువ్వు ఎలా భ్రమిస్తున్నావు? నీ భ్రమ నీకు కాదు, బ్రహ్మదేవుడికే పట్టింది. బ్రహ్మకృష్ణుడి దగ్గర వాడు ఇప్పుడు కళ్ళు తెరవాలంటే భయపడిపోతున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిస్తే నేనేం చూస్తాను? అసలు చూస్తుంది సత్యమా కాదా? ఎందుకని? సత్యం అనుకుని చూసింది, నన్ను మోసం చేసింది కనుక. అందుకని జాగ్రత్త పడ్డాడు. వెంటనే ముందు వైపు చూశాడు, వెనక వైపు చూశాడు, తలపైకెత్తి చూశాడు, అన్ని దిక్కులు చూశాడు, అన్ని చోట్ల పరిశీలనగా చూశాడు. ఇప్పుడు ఎదుట బృందావనం కనిపించింది. తన ఎదుటనే కృష్ణుడు ఉన్నాడండి. మొదట అతడు బ్రహ్మకు కనిపించలేదు. కృష్ణుడు ఉండడం వల్ల నరులు, పక్షులు, జంతువులు తమ తమ జాతి సహజమైన శత్రుత్వాన్ని మరచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఇప్పుడు ఆయనకు ఎవరు కనపడుతున్నారు? కృష్ణుడు ఇన్ని రూపాల్లో కనపడుతున్నాడు. ఇంతకు ముందరో కృష్ణుడు వేరు, ఇతర జీవులు వేరు, వారు వేరు, వీరు వేరు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తనని చూస్తున్నాడు, తన రూపమే ఇందరిలో ఉన్నదని గుర్తిస్తున్నాడు. ఇది జ్ఞాని పొందేటువంటి భావన. తన ఆరాధించే దైవమే అంతటా ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడనే భావన జ్ఞానికి ఉంటుంది. అజ్ఞానికి జ్ఞాని ప్రపంచాన్ని చూస్తాడు, అజ్ఞాని ప్రపంచాన్ని చూస్తాడు. జ్ఞాని తన ఆరాధ్య దైవంగా ప్రపంచాన్ని చూస్తాడు, అజ్ఞాని వేరువేరు భావనతో ప్రపంచాన్ని చూస్తాడు. వీడు శత్రువు, వీడు మిత్రుడు, వీరు మా కులము, వీరు ఫలానా కులము, వీరు నా దగ్గర వాడు, వీడు నా దూరం వాడు, ఈ భావంతో అజ్ఞాని చూస్తాడు. జ్ఞానికి అంతటా నివసించేది, అంతటా ఉన్నది తన ఆరాధ్య దైవమే, రెండవ వస్తువు లేదు అనేటువంటి భావన కలిగి ఉంటారు. అందుకని ఇక్కడ బృందావనం చూశారండి. ఆ బృందావనంలో ఏమి లేవు? అక్కడ కామక్రోధాలు లేవు. ఆ బృందావనాన్ని చూసిన తరువాతనే అందులో ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూడగలిగాడు బ్రహ్మదేవుడని మనకు చక్కగా ఆ బ్రహ్మగర్వ భంగం గురించి విచారణ చేస్తున్నాడు పరీక్షిత్ మహారాజు గారు చక్కగా. మరి ఆ బ్రహ్మగారు ఇంత ఆనందాన్ని పొందిన తరువాత స్వామివారిని గురించి స్తుతిస్తాడండి. అంటే ఎక్కడైనా సరే ఒక మహాత్ముల దివ్య దర్శనం జరిగిందంటే అనుభూతిని తమలోపలే దాచుకోరు, దాన్ని వ్యక్తపరుస్తారు. ఆ వ్యక్తపరిచినటువంటి అక్షరంలో మనము దర్శించినటువంటి అనుభూతి మనకు దొరుకుతుంది. అందుకనే స్తోత్రము అంటే స్తూయతే అనేన ఇది స్తోత్రం. స్తోత్రం అంటే అర్థమేంటంటే మనము దర్శించినటువంటి వైభవం అంతా కొంతమందికి దర్శించడానికి అనుగ్రహించిన పరమాత్మ వారికి అనుగ్రహించిన ఆనందాన్ని మనస్సులో పట్టలేక అక్షరబద్ధం చేసి వాళ్ళు వ్రాస్తారండి. ఆ వ్రాసినటువంటి అనుభూతులే మనకు చక్కగా స్తోత్రాల రూపంలో వస్తున్నాయి. అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకున్నాం అనుకోండి, భీష్మ పితామహులు భక్తి అనుభవ సారమంతా కూడా విష్ణు సహస్రనామంలో వస్తుంది. వసింహాది వాగ్దేవతలు అనుభవించినటువంటి అమ్మ యొక్క దివ్య లీలా వైభవం అంతా కూడా లలితా సహస్రనామంలో మనకి కనబడుతుంది అన్నమాట. అలాగే ఇది బ్రహ్మస్తుతి అంటే ఇంత మాయ వీడిన తరువాత మాధవుణ్ణి గుర్తించి దర్శించిన తరువాత ఆయన వైభవాన్ని తన వాక్కు ద్వారా అందిస్తున్నటువంటి ఇది బ్రహ్మస్తుతి వాగ్వైభవం. అటువంటి వాగ్వైభవాన్ని మనకు దర్శింప చేయబోతున్నారు పోతనామాచ్యుల వారు. రేపటి రోజున మనం అటువంటి విషయాల్లోకి ప్రవేశం చేద్దాం. మనకి రేపటితో గురుదేవులను గ్రహించినటువంటి ఈ చాతుర్మాస వ్రతంలో మన ఈ భాగవతంలో ఉన్నటువంటి కృష్ణలీలలు, కృష్ణలీల అంటేనే అనంతం. ఎంతవరకు చెప్పుకోగలమంటే భగవంతుడు ఎంతవరకు మనకు అనుగ్రహిస్తే అంత, తెలియవచ్చినంత తేటపరచు, అలాగే కొనసాగించినంత వరకు కొనసాగింపు, ఎప్పటి వరకు వెళ్ళగలమో అంతవరకు అలా వెళ్ళి మనం పరమాత్మ అనుభూతిని మన అందరం గోలుదాం. మరి అటువంటి అవకాశాన్ని మన గురుదేవులు అనుగ్రహించారు కనుక రేపటితో మనకు కార్యక్రమం కూడా పూర్తవుతుంది. భక్తమాసీలందరూ గమనించి మనం రేపటి రోజున పూర్ణ ఫలాన్ని అందుకోబోతున్నాం. ఈ భాగవత శ్రవణానికి మనందరం కూడా స్వామి సన్నిధికి విచ్చేసి రేపటి రోజున పరిపూర్ణం చేసుకుందాం. జై గురుదేవ్. ఓం సహనావతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం తత్సత్. నమో మనోవచనగోచర ప్రభు వాన్మానస ఆ